సరే ఏమైతేనే అవసరమైతే భర్తను దెప్ప కలిగి కూడా ఉండాలి మంచి పని చేయించడానికి. ఎందుకందావుడా అంటే, నీవు ఎక్కడ ఉంటే అక్కడ ముళ్ళబాట కూడా నాకు పరుపుతో సమానం, నువ్వు లేకపోతే ఈ పరుపు కూడా నాకు ముళ్ళే. అంతేత నువ్వు ఉన్న చోటే ఉంటా, నువ్వు ఎక్కడ పని చేస్తే అక్కడే, నువ్వు వేలువెల్లో ఉంటే వేలువెల్లో ఉంటారు, తణుకులో ఉంటే తణుకులో ఉంటా, పాలంగిలో ఉంటే పాలంగిలో ఉంటాను, కానీ నువ్వు అక్కడా నేను ఎక్కడా అంటే కుదరదు, మనద్దరం కలిసే ఉందాం అన్నది. అటువంటి నన్ను నమ్ముకొని వచ్చినటువంటి అమ్మాయిని విడిచిపెట్టి ఉండడం ఎలాగా అని ఆన్రుశంశత సౌజన్యం మంచి లక్షణంతో ఆవిడ మీద ఉండే జాలితో రెండోసారి ఏడుస్తున్నట్ట. ఇంకా ప్రియేతి మదనే నచా, నా ప్రియురాలు ఈవిడ, ఈవిడ లేకపోతే ఎలాగా అని ఆయన మదన బాధతో కామ బాధతో దుఃఖిస్తున్నట్ట. అయ్యయ్యో, ఇన్ని రకాలుగా నన్ను ఆశ్రయించుకున్న స్త్రీని విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతాను నేను అని నిరంతరం రామచంద్ర ప్రభు, ప్రభువు గనక, ప్రభు యొక్క లక్షణం ఏమిటి, తన ప్రజలు ఎప్పుడూ కాపాడాలి, నేను ప్రభువులయ్యుండి కూడా నా ప్రజల్లో కూడా ఒకటిగా నా భార్యను భావించి రక్షించలేకపోయానే అని మరొక దుఃఖమట. ఇలా ఏ రకంగా చూసినా రాముడికి చతుర్ దుఃఖములు కలుగుతూ ఉన్నాయి. ఇటువంటి సీతని ఎప్పుడు రాముడి దగ్గర చేరుతామా అనిపించింది ఆయన. బాగా ఆలోచించాడు, ఇప్పుడు సంతోషం కూడా కలిగింది. ఏ సీతామాత దర్శనం కోసం శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలీలగా దాటి ఇక్కడికి వచ్చానో ఆ పని సంపూర్ణంగా పూర్తయింది. ఈ సుందరీమణి కోసం మహాబలశాలి అయినటువంటి వాలి ఒక్క బాణం దెబ్బకి చచ్చిపోయాడు. కేవలం ఈవిడి కోసమే సుగ్రీవుణ్ణి ఆయన రాజులు చేశాడు. ఈవిడ కాకపోతే, ఈవిడ లేకపోతే రాముడు అక్కడికి వస్తాడా, సుగ్రీవుడికి అభయమిస్తాడా, వాలిని ఒక్క కోలతో నేల కూలనేస్తాడా అయ్యాడు. ఈవిడి కోసమే రాముడు జనస్థానంలో ఖరదోషణాది రాక్షసుల్ని చంపాడు, 14,000 రాక్షసుల్ని చంపాడు, 14,000 మందిని చీల్చి చెంకాడేశాడు, ఎంతో మంది దుర్మార్గుల్ని చంపాడు. ఈమె కోసమే నిరంతరం కొంగుబుచ్చుకుని వెనకా ముందు రామలక్ష్మణులు కాపాడుతూ ఉంటారు. ఇటువంటి ఈ సుందరీమణి ఎప్పటికీ నా పూర్వ జన్మ సుకృత పరిపాకం వల్ల చూడగలిగాను, రావో నా జన్మ నీ వచ్చిన పని సార్థక్యమైపోయాయి అని సంతోషపడిపోయాడు. ఒక్క క్షణం ధ్యానంలో ఉండిపోయాడు. ఇంతటి ఆవిడికి కూడా కష్టం వచ్చిందని ఇప్పుడు ఇంకో దుఃఖమట. అయ్యయ్యో, లక్ష్మణుడు అంతటి వాడు సేవ చేస్తూ ఉంటే సేవలు అందుకునే ఆవిడ ఈవిడ. జనకస్య సుత రాజ్ఞి స్నుషా దశరథస్య చ యది సీతాపి దుఃఖాతా కాలో హి దురతిక్రమః. అంతటి జనక చక్రవర్తికి కూతురా సృషా దశరథస్య, దశరథ మహారాజు గారు అంతటి ఆయనకి కోడలు, ఈ సీతాదేవి కూడా ఇవాళ ఇంత కష్టపడుతోంది, దుఃఖంతో విలపిస్తోంది అంటే కాలం ఎవడ దాటతాడు? సీతకే దిక్కులేదు, ఇక మిగతా వాళ్ళకి ఏం దిక్కుంది? నేను ఎంత గొప్ప అంత గొప్ప నాకు ఎందుకు కష్టం వచ్చింది అంటాడు అజ్ఞాని. సీతకే దిక్కు లేకపోతే ఇంకెవరికి దిక్కున్నది? కాలం ఎవడ దాటతాడు, అందుకే జాగ్రత్తగా ఉండాలి, అహంకరించకూడదు అనుకున్నాడు ఈయన పాప. తుల్య శీల వయో వృత్తం, ఇద్దరికి శీలం ఒకటి, వయస్సు ఒకటి, ప్రవర్తన ఒకటే, అందుకే కాబోలు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. శోకంతో, కారుణ్యంతో, మదనత్వంతో ఇన్ని రకాలుగా రాముడు దుఃఖిస్తున్నాడంటే సందేహం లేదు. ఇంతలోనే తెల్లవారుజాము తెలియజేస్తూ టింగ్ టింగ్ నగార గంట ఒకటి 4 గంటలు అయిందనమాట. అక్కడ అంతఃపురంలో హాయిగా తెగతాగి మత్తెక్కి పడుకుని ఉన్న రావణాసురుడు టైం అంటే లేచిపోతాడు వాడు ఎంతైనా సరే. అదే వాళ్ళు అని గొప్పతనం, వాడు కొలువుకి లేవడానికి వెళ్ళడానికి ఇవన్నిట్లో మాత్రం కాలాన్ని బాగా పరిపాలిస్తాడు. లేచిపోయాడు, లేచి లేవగానే ఇదివరకు ఏం చేసేవట్ట, మొత్తం శివలింగాలు ఎన్నున్నాయో అన్నిటికీ సముద్రం చుట్టూ ప్రదక్షిణ చేసి అభిషేకం చేసేవట్ట. కానీ సీతాదేవి వచ్చాక శివలింగ పూజ మానేసేట, కేవలం సీతా దర్శనానికి వచ్చాడు, అయినా మోక్షమే పొందాడు వాడు. ఎందుకంటే ఇంత పూర్వం శివ దర్శనం చేశాడు, ఇప్పుడు జగన్మాతని సీతనైనా చూస్తున్నాడు, పాచిముఖంతో అయినా పర్వాలేదు. ఏ రకంగా చూసినా ఆవిడ ముఖం చూడటమే అదృష్టం, దిక్కుమాల ముఖం అర్థంలో చూసుకోవడం కంటే. లేచి లేవగానే పాచిముఖం పెట్టుకుని టిక్కు టిక్కు తలకాయ ఊపుకుంటే లేవగానే యాక్సిడెంట్లోకి ఏమవుతాయి? లేవగానే చక్కగా అలా చేతులు చూసుకోవాలి. సుస్పష్టంగా చెప్పారు మార్కండేయ పురాణంలో, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని. సరే, కొంతమంది గోవిందహరి పాఠాంతరం కూడా ఉంది, కానీ ఇది మార్కండేయ పురాణ శ్లోకం. ఈ చేతుల చివరి భాగంలో కరాగ్రంలో లక్ష్మీదేవి ఉన్నదట, మధ్యలో సరస్వతి ఉన్నదట, మూల గౌరీ ఉన్నదట. అందుకే పొద్దుటే లేవగానే ఆ చేతులు రెండు చూసుకుంటే త్రిమాతృ దర్శనం అవుతుంది. ముగ్గురు మాతల్ని చూస్తాం, మహాలక్ష్మిని, మహాసరస్వతిని, మహాకాళిని చూస్తే సుఖం కలుగుతుంది. అంటే ఆ పళ్ళు కూడా తోముకోకుండా అర్థం దగ్గర చూసుకుని ఇలా ఉంది, ఇలా తిప్పుకుని, ఇలా తిప్పుకుని తలకాయ తిప్పుకుంటే తలకాయ గిర్రులు తిరిగి నేల మీద పడతాడు. శుభం కలగాలి అంటే చేతులు చూడాలి, లేదా తన ఇష్ట దైవాన్ని చూడాలి. అందుకే ఇంటి చుట్టూతో దేవతామూర్తుల పటాలు పెట్టేవారు. వీడు కూడా, రావణాసురుడు కూడా ఇంటి నిండా శివలింగం అయ్యమే చేశాడు. నిజానికి వాడు భక్తుడే, వాడిలో కూడా దుర్గుణం ఉంది, మహాత్ముల్లో కూడా కొన్ని మచ్చలు ఉంటాయి, కానీ గొప్ప వాళ్ళలో మచ్చుంటే తొందరగా నాశనం అవుతారు. అది రహస్యం అన్నమాట. అయినా సీతా దర్శనములకు రావడం వల్ల వీడెందుకు బాగుపడ్డాడు అంటే, సీతాదేవి అంటే ఆదిమాత కనుక లక్ష్మీదేవి స్వరూపిణే కనుక చేతుల చివర ఉండే లక్ష్మి బదులు ప్రత్యక్ష లక్ష్మిని చూశాడు. చూడటంలో తేడా ఉన్నది. అయినా మోక్షమే వస్తుంది అంటోంది ధర్మశాస్త్రం. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. నిప్పుని మనం చూసుకోకుండా తొక్కేస్తే కాలితే మనం బాధపడతామా? ఒక ఆయన అడిగట్లే, నిప్పు నిప్పు నేను చూడలేదు, పొరపాటు తొక్కాను, ఎందుకు కాల్చావంటే అది చెప్పిందిట, నేను నిప్పును అయినా నువ్వు చూసి తొక్కినా చూడక తొక్కినా కాలుస్తాను అని. ఎలాగే ధర్మం, అలాగే దేవతా ఉపాసన, ఈ రెండూ కూడా మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం ఇస్తాయి. ఈ ఉపన్యాసం భక్తితో ఇక్కడ కూర్చుని విన్నా, పొరపాటు అలా విడుతున్న వాడి చెవిలో కొంత పడినా వాడికి కూడా మోక్షం అన్నారాడు. అయితే ఇక్కడికి వచ్చిన వాడికి వచ్చిన సంపూర్ణ ఫలితం రాకపోవచ్చు, అది వేరే విషయం. అందుకని వీడు లేవగానే ముందు సీతా దర్శనానికి వచ్చాడు, చూచాడు సీతామాతని. ఆవిడ దుర్మార్గుని చూసిందట, దూరం నుంచి వస్తున్నాయి. వాడు ఎలా వస్తున్నాడు? మంచి సుందరీమణులైన గంధర్వ స్త్రీలు ముందు వెనక కాగడాలు పట్టుకు వస్తున్నారు. ఆ కాగడాల వెలుతులో వస్తున్నాడు. అందగా తెలియని అప్సరసల మధ్యలో వీడు చంద్రుడిలో వెలిగిపోతూ మంచి టీవీ రూపం ధరించి కిరీటం నెత్తి మీద పెట్టుకుని జారిపోతున్న వస్త్రాలు బిగించి కట్టుకుని నిద్రలో మత్తులో ఊడిపోతున్నాయి అవి కూడా బిగించి కట్టుకుని వస్తున్నాడు. వాడి వెనక ముందు సుర సిద్ధ సాధ్య నర్ర కిన్నర పన్నగ చారణాసుర విద్యాధర గంధర్వాది జాతి స్త్రీలంతా కూడా వాళ్ళు వస్తున్నారు. కొందరు విసిరికర్లు విసురుతున్నారు, వేసవికాలం వచ్చినట్టుంది అమ్మ వాడికి కూడా, అందుకని అలా అలా విసురుతున్నారు చక్కగా. కొంతమంది కాగడాలు పట్టుకున్నారు, కొందరేమో చామరం విసురుతున్నారు, కొందరు గొడుగెట్టారట. గొడుగు పట్టడానికి అక్కడ వర్షం పడుతుందని కాదు, అది గౌరవ సూచకం. ఛత్రం పట్టడం అంటే, ఏకఛత్రాధిపత్యం అంటే అదే, ఒక్క గొడుగు కిందకు తేవడం. ఆ రాజుగారి గొడుగు కిందకి సామ్రాజ్యం వచ్చింది అని అర్థం అనమాట. ఈయన వస్తూ ఉంటే సీతాదేవి పొద్దున్నే మళ్ళీ వీడి దిక్కుమాల దర్శనం అయిందిరా బాబు, వాడికి మంచిదే ఈవిడ దర్శనం, కానీ ఈవిడికి ఆ దరిద్రపు దర్శనం మంచిది కాదు మరి. అందుకని ఎలారా బాబు అనుకుంటూ వణికిపోతూ కాళ్ళు చేతులు ముడుచుకుంటూ అడిగిపోతూ ఉందిట. భయంకరమైన సింహాన్ని చూచిన హరిణీమివా అన్నారు. నేడి పిల్లలా వణికిపోయిందిట. ఎంతలో వాడు వచ్చాడు, వాడిని చూడగానే రెండు చేతులతో ఇలా చెవులు వక్షస్థలం శరీరం కప్పుకుంది. చూపు తన వక్షస్థలం మీద పట్టమే ఇష్టం లేదు. వాడు కొంచెం పక్కకి తిరిగి విలవిలలాడిపోతోంది. వాడు పెద్ద పెట్టున నవ్వాడు. ప్రహసం అంటే మామూలుగా హసన్ అల్లా నవ్వాడల్లా, ప్రహసన్ అన్నారు. పెద్ద పెట్టున విఘటాత్త హాసం చేశాడు అనమాట వీడి దొంతనే. వాడు నవ్వేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అడిగిపోయారట. అంత నవ్వు నవ్వాడు వాడు. ప్రళయకాలంలో మేఘములు ఉరిమినట్టుంది ఆ నవ్వు. కొంతమంది నవ్వుతారంటే షోడా గుడ్డి పగలగొట్టినట్టు, కొంతమంది పక్క వాడు దొక్కలో పడిచి నవ్వుల్లో కూడా హసితం అపహసితం అతిహసితం అని చెప్పారు. కొంత చక్క మెల్లిగా నవ్వి నవ్వకుండా నవ్వుతారు, కొంతమంది నవ్వేస్తారు, కొంతమంది పక్క వాడు దొక్కలో పొడిచి నవ్వుతారు, కొంతమంది చావుగొట్టి నవ్వుతారు. నిన్ను బాగేస్తారు అదేమిటో తెలియదు నవ్వినా సరే పక్కవాడిని పొడిచి. ఇవన్నీ రకరకాల నవ్వు. ఈ రావణాసుడు కూడా అలాగే ఇంత పెద్ద శరీరం వాడిది, ఆ పట్టది కదిలిపోతుంది వాడు నవ్వుతూ ఉంటే. వాడు అన్నాడు, మాం దృష్ట్వా నాగనాశోరు గోహమానాస్తనోదరి. ఏమమ్మోయ్ నన్ను చూడగానే ఎందుకు ఇలాగా చేతులతో వక్షస్థలాన్ని కప్పుకుంటావు, తొడలు ఇలా పైకి తీసుకుంటావు, అంటే నేను దగ్గరికి రావడం కూడా ఇష్టం లేదు. పైగా నాగనాశోరు అన్నాడు వాడు. నాగము అంటే ఏనుగు. ఏనుగు తొండాల్లాంటి అద్భుతమైన ఊరుగులు కలిగిన దానివి నీవు, మహాసుందరీమణివి. నేనంత పరాయివండి అయిపోయానా సీత, నీ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాను, లేచి లేవగానే దేవతార్చన మానేసి నీ దగ్గరికి వస్తున్నాను కదా, నన్ను చూడు, కిందగా చూడు, పలకరించవే. 10 నెలలుగా ఇదే దిక్కుమాలిన చీర కట్టుకున్నావు, స్నానం చెయ్యవు, పానం చెయ్యవు, ఏమీ చెయ్యవు, హాయిగా లే. స్త్రీణాం యౌవన ఉద్ధృవం. పైగా సలహా ఇచ్చాడు, ఆడవాళ్ళకి ఎక్కువ యౌవనం ఉండదు. ఇంకా మగవాడంటే 50 ఏళ్ళు వచ్చినా టింకురంగా దుట్టుకురం చేసుకుంటే పాతికాళ్ళలా ఉంటాడు. కానీ అలా కాదే, ఆడవాళ్లలో తొందరగా ముసల్తనం వచ్చేస్తుంది, వెళ్ళిదాన నా మాట విని అనవసరంగా జీవితం పాడు చేసుకోకన్నాడు. అయినా సరే ఆవిడ వణికిపోతోంది. సీత, ఇంకా నీకు బుర్ర తిరగలేదా? నీ మనస్సు మారలేదా? రాముడు బతుకున్నాడు అనుకుంటున్నావా? ఆ రాముడిని ఎప్పుడో ఈ పాటి దేశంహో కులో చంపేసి ఉంటుంది. సీత సీత అని అడవిలో తిరుగుతూ కింద పడిపోయి ఉంటాడు, సింహం కులో తినేసి ఉంటుంది. లేదా అలాగే ఎక్కడో ఎముకలు పోగైపోయి ఉంటాడు. ఒకవేళ వాడు బ్రతికి ఉన్నా ఈ జీవితంలో నీ ముఖం చూడటం కల్లా ఇది సముద్ర మధ్యంలో ఉన్న లంకా నగరం ఇక్కడికి నా ఆజ్ఞని ఉల్లంఘించి రాగలిగేవాడు ఒక్కడు లేడు, కాకలేడు, రాలేడు వాడు. ఇంకెందుకు హాయిగా? ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బాగా ధనమైన అందమైన పదవి అయినా ఇలాంటివి ఉన్నవాడిని వరిస్తారు. అవేమీ లేనటువంటి వాడిని నువ్వు ఎలా వరించావు? అసలు రాజ్య విహీనుడాతడు. రాజ్యం లేదు, కొన్ని మంచి బట్టలు ఉన్నాయా, నార చీరలు కట్టుకున్నాడు, నీకేమైనా భవనం ఇవ్వగలడా, గుడిసెలో పెడతాడు, అడవిలో కాయ కసరు ఇస్తాడు, మంచి పాయసము దద్దోజనము కట్టుపొంగలో పెడతాడు, అవేం పెట్టడు, చకోర పక్షులు మాంసము పెట్టడు, ఏమీ పెట్టడు. ఇటువంటి వాడిని ఏముంది రా రాముడిని వరించావు? అయితే మీ ఆ మానవులకున్న దిక్కుమాలు బుద్ధి, మీ మానవులు ఉన్నారే అందులో మీరు ఒకసారి పెళ్లి చేస్తుంటే ఆ దిక్కుమాలు మొగడే దిక్కు అనుకుంటారు. మేము రాక్షసులం అలా కాదు, ఎప్పుడు ఎవడు మీరుంటే వాడితో పోతుంటాం. మాది అమెరికా సంస్కృతి, మీరంతా దిక్కుమాలు భారత సంస్కృతి అని తిట్టేట్టగా వాడు ఇన్ని చెప్పి పిబ ఇది చిట్ట చివరి సూత్రం వాడిది. పిబ విహర రమస్వ భుంక్ష భోగాన్ మయిలలలలనేయతాసుఖత్వం. ఓయి సీత, నా మాట విను. పిబ శుభ్రంగా నాతో కలిసి తెగ తాగు. మద్యం తాగడం అనేది రాక్షసత్రులకి ఆడ మగ కలిసి తాగుతారు. మా చెప్పే చెప్పాడు కాబట్టి ఇద్దరం కలిసి తాగుదాం, ఇద్దరం కలిసి విహరిద్దాం ఉద్యానవనాలలో, హాయిగా భోగాలు అనుభవిద్దాం, తిందాం, అలంకరించుకుందాం. నీవు కోరాలే కాని ఇంద్రుడి భార్య దగ్గర ఉన్న సింహాసనం పట్టుకొచ్చి నీకు అప్పగిస్తా, ఇంద్రుడి నెత్తి మీద కొట్టి నీకు చాకరీ చేయమంటా, నా పట్ట మహిషి మండోదరి చేత సేవ చేయిస్తా, ఈ మొత్తం అందరి చేత ఉండరాజు నీకు రసిచ్చేస్తాను కావాలంటే తీసేస్తాను, వాళ్లే వచ్చి సేవ చేసి పెడతాను, నీకేం కావాలంటే ఇచ్చేస్తాను, నా మాట విను అనగానే అంతా వినావిడ అటు ఇటు చూసింది. వెనకున్నారు రావణాసుడు వెనక కొంతమంది విద్యాధర స్త్రీలు. వాడు సీతాదేవిని ఇంత బాధపడుతూ ఉంటే వాడు ఏడుస్తున్నారు, కొంచెం బాధపడుతున్నారు, అది వాడికి తెలియకూడదు. ఇది చూసింది ఆవిడ, ఓహో ఇక్కడ సంపూర్ణంగా రావణాసురుడి పార్టీ కదా, నా పార్టీ కూడా ఉన్నారన్నమాట అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుందాన్ని. కానీ రావణుడితో మాట్లాడడం ఇష్టం లేదు, జవాబు చెప్పకపోతే మూర్ఖుడు వాడు, అలాగే ఉంటాడు అక్కడ. ఎలాగా? అందులో పతివ్రత జగన్మాత అడ్డం పెట్టుకుందామంటే తెర లేదు, కనీసం పరదా లేదు. అందుకని చాలా తెలివైనది, అక్కడ గడ్డి పరకుందిట, ఆ గడ్డి పరక తీసింది. ప్రత్యువాచ శుచిస్మిత, గడ్డి పరక అడ్డం పెట్టింది. రావణుడికి తనకి మధ్యలో ఒక తెర అడ్డం ఉండాలి, తెర లేదు కనుక గడ్డి పరక పెట్టింది. ఎందుకు గడ్డి పరక పెట్టింది? ఇంకేమో పువ్వులున్నాయి, కొమ్మలున్నాయి, అశోక వృక్షానికి ఉన్న ఆకులున్నాయి, అవి కాకుండా గడ్డి పరక ఎందుకు పెట్టిందంటే, ఓ అది పెచ్చపేరుగా రావణ నువ్వు గడ్డి పరకల కంటే హీనం రా, అందుకే నేను అడ్డం పెట్టాను రా. వాడికి అలా చూపించి చెప్పకుండానే చెప్పింది, నువ్వు కేవలం గడ్డి పోచతో సమానం, నీతో నేనేం మాట్లాడతాను? అయినా మాట్లాడాలి, జవాబు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, ఇదిగో ఇదిలా పెట్టుకున్నాను. మరొక మాట, నేను గట్టిగా నవ్వితేనే నువ్వు గడ్డి పరగినట్టు ఎగిరిపోతావు, అయినా నా భర్త అనుజ్ఞ లేదు కాబట్టి చెప్పించటం లేదు. ప్రత్యువాచ శుచిస్మిత అన్నాడు అక్కడ వాల్మీకి మహర్షి. ఆవిడకు విశేషణం శుచిస్మిత. శుచిస్మిత అంటే రెండు అర్థాలు, శుచి అంటే అగ్ని అని అర్థం సంస్కృతంలో, అగ్నిలా నవ్వుతోంది ఆవిడ నవ్వు, పొగలేని మంటలో ఉందట, అగ్నిహోత్రుడిని ముట్టుకుంటే కాలిపోతాం. ఇదిగో ఈవిడ కూడా ఆవిడ నవ్వులో అగ్నిహోత్రం ఉంది అంటే అగ్నిలాగే పరమ పతివ్రత, పవిత్రమైన నవ్వు. అగ్ని పవిత్రహ అని, అగ్ని అంటే నిత్య పవిత్రుడు, శవాన్ని తగలబెట్టినా పెంట తగలబెట్టినా ఇంట్లో వంట చేసినా అగ్నికి ఎప్పుడు అపవిత్రత లేదు. ఈవిడ కూడా అలాగే, వస్త్రం కట్టుకున్నా కట్టుకోపోయినా మురికి బట్టలతో ఉన్నా స్నానం చేసిన చేయకపోయినా ఎక్కడున్నా ఎలా ఉన్నా అగ్నిలాగే నిత్య పవిత్రురాలు అని చెప్పడానికి శుచిస్మిత. రెండవది శుచిస్మిత అంటే స్వచ్ఛమైన నవ్వు. నవ్వుల్లో కూడా చాలా నవ్వులు ఉంటాయి, కొంతమంది నవ్వుతారు విషపు నవ్వు, అది దిక్కుమాలి నవ్వేడా కొంప ములిగిపోయినట్టే, మళ్ళీ మనం చెప్పలేము. కొంతమంది నవ్వుతారు, ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ నవ్వు చూస్తేనే ఆనందం కలుగుతుంది. ఈవిడ శుచిస్మిత, అంత స్వచ్ఛమైన పవిత్రమైన నవ్వు కలిగినది. అటువంటి నవ్వు కలిగిన సీతాదేవి అన్నది, ఓరీ రావణ, నా గురించి నీ ఇన్ని పలుకులు పలుకుతున్నావు, ఇంతంత మిడిగుడ్లు తిప్పుతూ నీ గుడ్లు రాలి నేల మీద పడిపోవేమిరా అంటే, నీ కళ్ళు విడి కింద పడిపోను, నీ కళ్ళు పడిపోను అనమాట. నా గురించి పలుకుతున్న నీ నాలికి తెగిపడదే. పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా నీ జిమ్మ అడిపోను అనేవారే. ఇదే జిమ్మ అంటే ఏమిటి? సంస్కృతంలో జిహ్మ, తెలుగులో జిమ్మ అయింది. నీ జిమ్ పడిపోను అంటే నీ నాలుగు పడిపోవడం, నీ నోరు పోవాలి అని అర్థం అనమాట. ఎంత తిట్టేవారండి మన వాళ్ళు పెద్దగా. అద్భుతమైన భాష ఇదే, తక్కువది కాదు. ఉండ్రాజవరం భాష అంటే ఇంకా ఉండ్రాళ్ళ భాష అదే, అంత అద్భుతమైన భాష. అలాగావిడ నీ నాలుగు తెగి కింద పడదేమి అన్నది. రావణ మరొక మాట చెబుతున్నా, నువ్వు చెప్పినట్టుగా నా భర్తకి ఐశ్వర్యం లేకపోవచ్చు, రాజ్యం లేకపోవచ్చు, మరొకటి లేకపోవచ్చు, కానీ దీనోవా యదివా హీనో సమే భర్త సమే గురు. వాడు దీనుడు అవ్వచ్చు, హీనుడు అవ్వచ్చు, డబ్బు లేనివాడు అవ్వచ్చు, వాడు క్యూన్ ఉద్యోగమే చేయచ్చు, అయినప్పటికీ అతడే నా భర్త. ఒకసారి పెళ్ళి అయితే మా స్త్రీలం మేము అటువంటి వాళ్ళం. ఆ సమే భర్త, అతడే నాకు భర్త. సమే గురువు, అతడే నా సమస్తం, నా గురువు, నా దైవం అన్నది ఆవిడ. నా బాధ్యత అంతా అయింది, నా భర్తని విడిచి ఉండలేని. ఎలాగో చెప్పింది ఆవిడ, వశిష్ఠుణ్ణి విడిచిపెట్టి అరుంధతి ఉంటుందా? అరుంధతి వశిష్ఠంచ, అరుంధతి వశిష్ఠుని విడిచిపెట్టదు. అందుకే మీరు ఎప్పుడు కూడా పెళ్ళయ్యాక అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, కానీ ఇంకో నక్షత్రాన్ని చూపించరు. అక్కడ పక్కన మిగతావాడికి భార్యలున్న వాళ్ళిద్దరిది అటువంటి జంటట, అస్సలు విడిచిపెట్టరట. శివుడికి పెళ్లి చేసే ముందు శివుడు స్వయంగా పిలిచాడు సప్త ఋషుల్ని. అక్కడ ఏమన్నాడు తెలిసిన? శివపురాణంలో కానీ, కుమార సంభవంలో కానీ, తెలుగులో హరవిలాసంలో కానీ, అరుంధతి సంయుతముగా అన్నాడు. సప్త ఋషుల్లో వశిష్ఠుణ్ణి మాత్రం అరుంధతితో పాటు పిలిచాట. తక్కిన వాళ్ళ భార్యలతో కలవలేదట శివుడు కూడా. ఎంత అద్భుతమైన మాట అన్నాడు అంటే, ఆ ఇద్దరు అవినాభావ సంబంధం అటువంటిది. మేము ఉపన్యాసానికి వచ్చేటప్పుడు స్కూటర్ మీద నేనే వస్తానండి, మా ఆవిడ తీసుకురానండి అనకూడదు అనమాట. మనం కూడా తక్కువ వశిష్ఠుని ఆదర్శంగా తీసుకురావాలి. నాలుగు సార్లు తీసుకురాగా తీసుకురాగా ఆవిడంత పూర్వం తాటకపోతనైనా ఆవిడ కూడా అనుంధతి అయిపోతుంది. మనం మార్చుకోవాలి అని చెబుతున్నాడు అనమాట. ఆ రకంగా ఈవిడేమన్నది, అరుంధతి ఎలా వశిష్ఠుడిని విడిచిపెట్టదో. సుకన్యా చ్యవనం యథా, చ్యవనుడు అని ఒక మహర్షి ఉన్నాడు, అంటే డాబర చ్యవనప్రాష ఆయన పేరు మీద పెట్టారులేండి. ఆ చ్యవనుడి భార్య సుకన్య, వాళ్ళిద్దరూ విడిచిపెట్టి ఉండరట. అంత గొప్ప అద్భుతమైనటువంటి దాంపత్యం ఈ ఒక్క దాంట్లో ఉంది. సకల సూక్ష్మములు కూడా క్లుప్తంగా చెబుతాను. ఎందుకని సుకన్యతో పోల్చుకుందో తనని తాను. పూర్వం ఒక మహారాజు శర్యాతి అని ఉన్నాడు, ఆయన అడవికి వేటకెళ్ళాడు. ఆయన కూతురు ఈ అమ్మాయి సుకన్య అంటే. ఈవిడ ఏం చేసిందిట, నీలాగే చిన్నపిల్లలతో కలిసి సరదాగా అడవిలో తిరుగుతూ ఉంటే ఒక చోట ఒక పుట్ట కనపడిందిట. ఆ పుట్టలోంచి మిరుకు మిరుకు అని కాంతి వచ్చింది. ఇందులో కాంతి కనపడుతోంది, ఏముందో చూద్దామని పక్కనే ఉన్న ఒకనొక తొమ్మ ముళ్ళు తీసి కసికిరి పొడి చేసింది ఆ మిరుపుని. ఆ లోపల నుంచి తచ్చారు బాబు అని శబ్దం వినపడింది, రక్తం బయటకు వచ్చింది. ఈవిడ హడిపోయి ఏదో జరిగింది అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఈలోపు ఒక తమాషా జరిగింది. ఆ వేటకొచ్చిన శర్యాతి మహారాజు గారికి, ఆయన భార్యలకి, ఆయన బంధువులకి, ఆయన కూడా ఉన్నటువంటి మంత్రులకి, సమస్త జీవులకి అందరికీ కూడా మలమూత్రాలు బిగుసుకుపోయాయి. అంటే మూత్రం పోసుకోవాలనిపిస్తుంది, బయటికి రాదు, ఇంకీ ఇంత బాధం అరవట్లేదు. అనేక రక మలమూత్రాలు స్తంభించిపోయి మహాయాతన పొందారట. బాబోయ్ బాబోయ్ మహారాజా చచ్చిపోతున్నాం బాబోయ్ అన్నారట. అనేసరికి పాపం మహారాజు గారు, ఇదేమిట్రా హఠాత్తుగా ఈ అడవిలో ఈ కష్టం వచ్చింది, ఏం జరిగింది అన్నాడు. అందరికీ వచ్చింది, ఒకడికి వస్తే ఏదో ఆపరేషన్ చేస్తారు, ఇక్కడ ఇంతమందికి ఒకేసారి వచ్చిస్తే ఎలా, ఎవడు ఆపరేషన్ వరకు ఇచ్చేవాడు అనుకున్నాడు ఆయన. అనుకుని ఎవరో మనలో అపచారం చేశారు, ఇక్కడ ఈ మధ్యకాలంలో తప్పుడు పనులు ఏమైనా చేస్తే చెప్పండి అన్నట. అప్పుడు ఆయన కూతురు సుకన్య వచ్చి, నాన్నగారు నేనే చేశానండి, ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అడవిలో అది పుట్టలో ఏదో కాంతి కనపడింది, ఆ కాంతి ఏమిటో చూద్దామనే కుతూహలంతో పొరపాటున ముళ్ళుతో పొడిచాను, అందులోంచి శబ్దం వచ్చింది, రక్తం వచ్చింది అనగానే, అమ్మ నాయనో అందులో ఎవడో ఉన్నాడురా అని రాజుగారు తన భటులతో వెళ్ళి ఆ పుట్టంతా తీశాడు. చూస్తే బాగా ముసలివాడైపోయి, చర్మం అంతా ఎండిపోయి, గడ్డం పెరిగిపోయి ఉన్న ఒక మహర్షి ఉన్నాడు. ఆయన భృగు మహర్షి కొడుకు, శుక్రాచార్యుడి అన్నగారు చ్యవన మహర్షి. ఆయనకి కళ్ళు రెండూ పోయాయి, కళ్ళుల్లోంచి వెలుతురు వస్తుంది ఆయనకి. తపస్సు చేశాడు ఆయన, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే ఆయన మీద పుట్టొచ్చేసింది. ఆహారం దాహం విడిచిపెట్టి తపస్సు చేసిన ఆ మహానుభావుడి మీద పుట్టలు పోసాయి, ముసలాడైపోయాడు. ఆయన కళ్ళల్లోంచి కాంతి వచ్చింది తపశక్తి వల్ల. ఆ కాంతిని ఇవిడు ఏదో అనుకుని పొడి చేసింది, కళ్ళు పోయాయి, పుళ్ళైపోయాయి. అందుకే ఆ పాపం వల్ల ఋషికి కలిగించిన బాధ వల్ల వీళ్ళకి బాధ వచ్చింది. ఇప్పుడు ఈయన కాళ్ళ మీద పడి ఋషికి, మా అమ్మాయి మీ కళ్ళు పోగొట్టడం వల్ల మాకు కష్టం వచ్చింది, మిమ్మల్ని కాళ్ళ మీద పడి వేడుకుంటాను, మా కష్టం తగ్గించండి అన్నట్ట. అప్పుడు ఆయన కళ్ళు ఇప్పడానికి కళ్ళు లేవు కనుక వేడుస్తూ, నాయన ఇంతకాలం తపస్సు చేసుకున్నాను, నా తపస్సు పాడు చేసింది మీ అమ్మాయి, కళ్ళల్లో పడవడం వల్ల నాకు మళ్ళీ మెరుపు వచ్చింది, ఇక నేను తపస్సు చేయలేను, కష్టంలో ఉన్నాను కనుక ఇప్పుడు నాకు పూజ చేసుకోవడానికి సేవ చేయడానికి ఒక మనిషి అవసరం, ఆ మనిషి ఉంటే మీ బాధ తగ్గుతుంది అన్నట్టు. దానికే ఉందండి, మా దగ్గర చాలా మంది భటులు ఉన్నారు, 10,000 దాసదాసీజనం ఇస్తానన్నాడు ఆయన. నాకీ దాసదాసీజనం ఎవరు అక్కర్లా, ఏ నీ కూతురు నాకు కళ్ళు పోగొట్టింది, ఆ కూతురు నాకు పెళ్ళాంగా ఇచ్చి ఆవిడ చాకరీ చేస్తుంది, కట్టుకున్న పెళ్ళాంగ చాకరీ చేసినట్టుగా తక్కిన వాళ్ళు చేస్తారు. నువ్వు అలా వెళ్ళగానే ఈ పనికి మాలినటువంటి పని వాళ్ళంతా నా నెత్తి మీద కొట్టి ముసరాడు మమ్మల్ని అడవిలో పెట్టాడు అని చెప్పేసి పారేసిపోతారు. అంచేత నీ కూతురు ఇచ్చి పెళ్లి చేస్తే మీ రోగం పోతుంది, లేదా మీరు చస్తారన్నట్టు. నా కూతుర్ని నేను నీకెలా ఇస్తాను ముసలాడికి, అందులో కళ్ళు లేని వాడికి చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి మేము తస్తే తెచ్చాం అన్నాడు ఆయన. కానీ ఏం చస్తారు, ఈ బాధ ఎక్కువ, చావు కంటే ఇది మరీ బాధ అన్నారు. అందుకని ఈయన గిలగల్లాడిపోతూ, మంత్రులు గిలగల్లాడిపోతున్నారు, చెట్ట చివరికి మంత్రులు అన్నారట, చచ్చిపోయినా బాబు మీ అమ్మాయిని మాత్రం ఇచ్చి పెళ్లి చేయకండి అన్నారట. ఏదో తట్టుకోలేక అది విన్న మంత్రి గారి బాధ తెలుసుకుని, అమ్మాయి ఏం చేయమంటావు అన్నట్టు, నాన్నగారు నేను ఏమైనా ఆయన్నే భరిస్తానండి, ఆయనకి సేవ చేసి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానంట. అన్నంత తేలిక కాదు, నువ్వు చూస్తే 16 పిల్లవి, ఆయన చూస్తే చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడు కళ్ళు లేవు, పెళ్ళైన వెంటనే చాకరీ చేయలేక నువ్వు బాధపడచ్చేమో, నీ వల్ల మన వంశానికి కళంకం వస్తుందేమో అంటే అటు సూర్యుడు ఇటు పొడిచిన పరమ పతివ్రతగా పేరు తెచ్చుకుంటాను అన్నది. సరే అయితే అని పెళ్లి చేసేసరికి బాధ తట్టుకోలేక, పెళ్ళయ్యాక మీ సామాను వద్దు, మీ పరివారం వద్దు, నాకేమొద్దు, నా భర్తలాగే నార చీరలు కట్టుకుంటాను అని నార చీరలు కట్టుకుని గుడిసి వేయించుకుని అక్కడే కాపురం పెట్టింది వీళ్ళని పంపేసింది తండ్రిని. చాలా పెద్ద కథ దేవీ భాగవతంలో. అక్కడి నుంచి రోజు చీకట్లో ఆ పక్కన ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తేవడం, ఆయనకి స్నానం చేయించడం, బట్టలు కట్టడం, ఆయనకి పూజా సామగ్రి ఇవ్వడం, ఆయనకి అన్నం పెట్టడం, ఆయనకి పాదసేవ చేయటం, ఇలా ఎన్నో సేవలు చేసి ఆఖరి ఎప్పుడూ భోంచేసి ఆయన కాళ్ళు ఒత్తుతూ కాళ్ళ దగ్గర నిద్రపోయేది వేరే తల్లి. చీకట్లోనే ఎందుకు వెళ్లేది నీళ్లకి అంటే పగటి పొట్టు పెడితే పోకిరి కళ్ళు ఉంటారు, వాళ్లతో ప్రమాదం, అందుకని అంత జాగ్రత్త తీసుకున్నదట. ఇలా కొంతకాలం జరగగా ఒకనాడు తెల్లవారుజామున లేవడం మర్చిపోయింది ఆవిడ. ఎందుకంటే రాత్రి చాలాసేపు భర్తకి చాకరీ చేసి లేవలేకపోయింది. ఈ హడావిడిలో కంగారు పడి లేచేసరికి సూర్యుడు ఉదయం చేశాడు. అరే సూర్యోదయం ఏ పురుషుడన్నా చూస్తే ఏమవుతుందో అనుకుని చెంబు పుచ్చుకుని బింది పుచ్చుకుని చెరువు దగ్గరికి ఎడుతూ ఉంటే ఇద్దరు అందగాళ్ళు చూశారట, అమ్మాయి చాలా కాలం నుంచి చీకట్లో నువ్వు నీళ్లు ముంచుకోవడం మేము చూస్తున్నాం, ఇంతకీ నువ్వెవరివి అని అడిగితే ఇక్కడే ముసలివాడైపోయిన చవనుడి భార్యనండి అందుట. అయ్యో చావడానికి సిద్ధంగా ఉన్న చవనుడి పెళ్ళానిలా, ఆ ముసిలేండి కళ్ళు లేని వాడిని కట్టుకుని ఏం సుఖపడతావు, మేం అశ్విని దేవతలం, సూర్యుడి కొడుకులం, దేవ వైద్యులం, అందగాళ్ళం, నువ్వు మాతో వచ్చేసే వరకు నేను తీసుకుపోతాం, స్వర్గంలో హాయిగా సుఖంగా ఉండొచ్చు, చచ్చాక స్వర్గానికి అనక్కర్లా, బతికొట్టుగా స్వర్గానికి పట్టుకుపోతాం, ఆ ముసలాన్ని వదిలి మాతో వచ్చేయి అనగానే మీరేదో దేవతలు కదా అని మాట్లాడా, దీనుడైనా హీనుడైనా కళ్ళున్నా లేకపోయినా నా భర్తే నా గురువు, మళ్ళీ ఇంకో మాట మాట్లాడితే తంతానట, మా మాట వినమ్మా మాతో వచ్చేయి అన్నారు చూడు. ఇదిగో శాపం పెడతానందుట ఆవిడ. అప్పుడు వాళ్ళు ఒడిగిపోయి, శాపం పెట్టద్దు, నీ పాతివ్రత్యం చూసి మెచ్చుకున్నావు, కళ్ళు పోయిన ముగుణ్ణి కూడా ముసలాన్ని కూడా ప్రేమించే స్త్రీలు ఉంటారని నాకు అర్థమైంది, ఇంకా భారతదేశం అందుకే ఇలా పరిణవిల్లుతోంది తల్లి, ఇప్పుడు నీకు ఉపకారం చేస్తాం, నీ భర్తని మా దగ్గరికి తీసుకొస్తే చెరువు రెక్కా పుచ్చుకుని ఈ చెరువులో ముంచి వాడికి చికిత్స చేసి అందంగా తయారు చేస్తాం, యౌవనంలోకి తీసుకొస్తాం, కానీ బయటకు వచ్చాక మేము ముగ్గురం ఒకే రకంగా ఉంటాం, మాలో నీ భర్త ఎవరో నువ్వు కనిపెట్టి తీసుకోగలిగితే పర్వాలేదు, ముగ్గురులో ఎవరినో ఒకటి పట్టుకోవలసిందే, నువ్వు ఎవరిని పట్టుకుంటే వాడి నీ మొగుడు, నీ ఇష్టం అన్నారట. ఈవిడ బాగా ఆలోచించింది, ఇక్కడే ఉండండి మా ఆయనతో చెబుతానని వెళ్ళింది భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి అశ్విని దేవతలు నన్ను పరీక్షించారు, నేను వాళ్ళని చెప్పిస్తానగానే భయపడ్డారు, ఇప్పుడు ఉపకారం చేస్తామంటున్నారు, మీకు ఎవరు ఇస్తారో చూపిస్తారట, కానీ చెరువులో ముంచి చికిత్స చేసి బయటికి రాగానే మీరు అశ్విని దేవతలు ముగ్గురు ఒకరే రకంగా ఉంటారట, మీ ముగ్గురిలో మిమ్మల్ని కనిపెట్టి నేను పట్టుకుంటే మీరు నాకు దక్కుతారట, ఒకవేళ పొరపాటున ఎవరు చేయన్నా పట్టుకుంటే ఆ ఇద్దరులో వాడే నాకు భర్త అంటున్నారు, నేను ఏమైపోతానో తెలియడం, అందుకే భయం వేసి మీ దగ్గరకు వచ్చాను, ఏం చేద్దాం అండి, నీ మీద నాకు నమ్మకం ఉంది సుకన్య, మనకు మంచి అవకాశం ఇది, చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడికి కళ్ళు పోయిన వాడికి కళ్ళు వస్తే ఎంతకంటే కావాల్సింది ఏమంది, ముందు ఒప్పేసుకో అని అడిగింది. సరే అంది ఆవిడ. ఈ భర్త తీసుకొచ్చింది. ముందే చెబుతున్నాం, ముగ్గురులో ఎవడో ఒకటి చేయబట్టుకోవాలి, ఎవడు చేయబట్టుకుంటే వాడేది భర్త. అలాగేనండి ఆవిడ. ఈ ఇద్దరు ఆ ముసరాయిని పుచ్చుకుని చెరువులో ములిగారక్క, బుడుంగున చెరువులో ములిగి గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది బయటికి
రావాలి. సంహారే చాపియస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాతో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధి హరి గిరిశారాధిత అలంకరో.
భక్తి శ్రద్ధలతో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే 4 రూపాలతో విలువందే జగన్మాత, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత స్తుతింపబడే జగన్మాత, నీవు నా 4 మీద నిరంతరం నర్తించి నాకు బుద్ధిని ప్రసాదించదవు కాక, ఈ కష్టం నుంచి బయటపెట్టు అనగానే ఆవిడకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇప్పుడు చూసింది ముగ్గురు కేసి, అందరూ ఇద్దరు ఇలా గుడ్లు అప్పగింతులు చూస్తున్నారు, ఒక ఆయన మాత్రం ఇలా కంటి మీద రెప్పేస్తున్నాడు. దేవతలకి అనిమిషులు అని పేరు, అంటే దేవతలు మనలాగా ఇలా రెప్పపాటు ఉండదు, వాడు ఇలా కంటి మీద రెప్పేస్తాం మనం, దేవతలు అలా వెయ్యరు, అందుకని వాళ్ళని అనిమిషులు అంటారు. మానవులైతే నిమిషము రెప్పపాటు ఉంటుంది, ఎందుకంటే మానవ లోకంలో దోమలు పడతాయి, డస్ట్ పార్టికల్స్ కళ్ళల్లో కడతాయి, ప్రమాదం. అందుకనే మనకి కంటి మీద రెప్ప పెట్టాడు, లేకపోతే నిద్ర లేక చచ్చిపోం నానాయాతన. అదే దేవతలకు ఆ గంగ లేదట, హాయిగా చేపల్లాగా కళ్ళు మూయకుండానే నిద్రపోగలుగుతారు వాళ్ళు. ఈ ఇద్దరిలో, ఈ ముగ్గురులో ఇద్దరికి కంటి మీద రెప్పపాటు లేదు, ఒక ఆయనకు ఉంది. అంటే రెప్పపాటు ఉన్నాయన మానవుడు మాయన, అమాంతంగా వెళ్ళి ఈయనే మాయన అని పట్టేస్తున్నాడు. ఆ దేవతలు ఆనందపడిపోయారు, శహవాషమ్మా నీ పాతివృత్యం గొప్పది, ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చేయకుండా నెగ్గావు, గుంటాడు గుడ్డాడు అని ఆలోచన చేయకుండా నీ భర్తని నువ్వు ప్రేమించావు, ఆ మహాపాతివృత్య మహిమతో నీ భర్త సుందరుడయ్యాడు అని ఆ అందగా నాకు అప్పగించారు. తర్వాత ఇంకా చాలా పెద్ద కథ ఉంది, అది ఇప్పుడు దేవి భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఎందుకు చెబుతోందంటే ఈ కథ, ఆ సీతాదేవి ఆనాడు గుడ్డివాడైపోయి చావడానికి సిద్ధంగా ఉన్నవాడు చెయ్యి పట్టుకుని విడిచిపెట్టకుండా చివరికి తన భర్తని గొప్పవాడిని చేసుకుంది ఆవిడ. నేను అంతే, అడవుల్లో తిరిగిన దీనుడైన హీనుడైన నా భర్తను పట్టుకుంటా, మళ్ళీ నా భర్తని సింహాసనం మీద కూర్చోబెడతా, ఆ సుకన్య చవనుణ్ణి విడిచిపెట్టనట్టే నేను రాముణ్ణి విడిచిపెట్టను అన్నదా. ఇలా ఎన్నో చెప్పింది, ఎన్ని చెప్పినా వాడు వెళ్ళలేదు, పళ్ళు పటపడి కొరికాడు. అమాంతంగా పిడికిలు బిగించేట, చంపడానికి ముష్టి ముద్యమ్య అంటే పిడికిలు బిగించి ఇలా పైకి వచ్చుతున్నట్ట. పక్కన ఉన్నవాళ్ళు నవ్వారు, ఆపారు. ఆపి ఏమిటయ్యా ఇది అన్నారట. ధాన్యమాలిని ఒక భార్య ఉన్నది వాడికి, చిన్న భార్య. ఆ ధాన్యమాలిని అనే భార్య రావణాసురుడిని కౌగిలించుకుని, ఎందుకయ్యా నీకు దిక్కుమాలిన మానవస్త్రి, బక్క చిక్కిపోయి దొక్కెండిపోయి సరిగ్గా స్నానం లేకుండా ఉన్నది, మానవ స్త్రీలు పెళ్లి చేసుకుంటానంటే ఏంటి, మానవుల్ని మనం ఏం చేయాలంటే పంటి కింద వేసి పటపట నవ్వులు తినేయాలి, చెగోడి తిన్నట్టు సంతికి తిన్నట్టు, అంతేగాని పెళ్లి చేసుకోవడం ఏంటి వాళ్ళని, నీవంటే ఇష్టపడే నాతో విహరించు, ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టేయి అనగానే వీడు మళ్ళీ నవ్వి, సీతా నీవు ఎన్ని కారు కోతలు కూసినా నీ మీద ఎందుకు కోపం రావడం లేదంటే, ఇదిగో పనికి వాళ్ళ కామం ఒకటి పట్టుకుని నీ మీద ఉన్న ప్రేమ వల్ల నేను నిన్ను చంపలేకపోతున్నాను, ఇదే ఇంకోడెవడైనా నీవు పలికినట్టు పలికి ఉంటే ఈ పాటికే వాళ్ళని చంపి పచ్చడి చేసి మెసవి మాంసం ముద్ద చేసి తినేసేవాడిని, ఇదిగో ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఆ మానవుడినే పెళ్లి చేసుకుంటాను, వాడితో తిరుగుతానంటే తిరుగుదు నాకు వేరే విషయం, కానీ ఏదో రకంగా నువ్వు నాకు కొంతకాలం పాటు భారీగా ఉండవలసింది, నిన్నిక్కడికి తీసుకొచ్చినప్పుడు 12 నెలలు గడువు ఇచ్చా, ఆ 12 నెలల గడువులో 10 నెలలు గడిచింది, ఇక ఓన్లీ 2 మంత్స్ మిగిలింది నీకు, ఈ 2 నెలలలో నీవు మనసు మార్చుకో, ఇదిగో వసించు నా శయ్య మీద దగ్గర, మన శయ్య నా శయ్య ఇక్కడ నీ కోసం సిద్ధంగా ఉన్నది దాని మీద దగ్గర, అలా రాకపోతే నిన్నేం చేస్తారంటే మా వంట వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద వండేస్తారు, ప్రాతరశనార్థంతు అంటే ఉదయం పూట తినే ఆహారం అనమాట, ఆ ప్రాతరాశనం అశనం కోసం నిన్ను వండేస్తారు, కోసి శుభ్రంగా మసాలా పెట్టి అప్పగిస్తారు, తినేస్తారు ఒళ్ళు దగ్గర ఎట్టుకో. ఆ పక్కనే ఉన్నారు రాక్షస స్త్రీలు, వాళ్ళంతా రావణాసురుడి ఆజ్ఞ ప్రకారం సీతని బెదిరిస్తున్నారు. చాలా పెద్ద అద్భుతం అది. ఒక ఆవిడకి ఏకాక్షి, ఒక్కే కన్నట్టు పాపం, ఇక్కడ ఈ రెండు కళ్ళు లేవు ఆవిడకి. ఏక కర్ణాచ, ఒక్కే చెవిట ఒక ఆవిడకి, రెండో చెవి లేదు, అసలు గోవ లేదు, ఆ గోవకి అంత డాబా అయిపోయింది. ఈ పేరు పెద్ద చెవిట. కర్ణ ప్రావరణం తథ, ఒక ఆవిడకి చెవి చుట్టూతో ఉంది రెక్క, ఈ చెవిలా తిరిగి ఉంది. దేవుతో రదో దిక్కుమాన గుర్తు. ఒక ఆవిడది అశ్వపాద, గుర్రం లాంటి కాలట, కాళ్ళుగా గుర్రం పాదం. ఒక ఆవిడ ఏనుగు పాదం, గజపాదం అన్నమాట, ఐరన్ లెక్క. మరొక ఆవిడదేమో ఉష్ట్రపాదం, పందిపాదం, పంది ముక్కు, పందిడొక్కు. అయ్య బాబు, ఎన్ని రకాలు ఉన్నాయంటే చేతులు గాడిదలో ఉన్నాయి, పాములా ఉంది ఒక ఆవిడ. అసలు జడ ఉందిట, అది జడ ఈత చెట్టు పట్టుకొచ్చి పెట్టారు రెక్క మీద అన్నట్టుగా ఉందన్నమాట ఒక ఆవిడది. ఎంత పెద్ద ముక్క, అసలు ముక్కే లేదు, తిర్యంగ ఆశ పక్షి ముక్కు ఒక ఆవిడకట, గద్ద ముక్కు అంటారే అలాంటి ముక్కు ఒక ఆవిడకి. ఇలాంటి రకరకాల విచిత్రమైన ఆకారాలలో ఉన్న ఆ స్త్రీలు, భయంకర స్త్రీలందరినీ రావణుడు పిలిచి, ఇదిగో ఈ సీతను మీరేం చేస్తారో తెలియదు, ఆవిడ మనస్సు మార్చండి, ఈ రెండు నెలల్లో బెదిరించండి, భయపెట్టండి, బావాలండి, ఆవిడ నా భార్య అవ్వాలి, మీకు పారితోషికాలు ఇస్తా, జీతం పెంచుతా, బాగా కష్టపడి పనిచేస్తే మీకు గోల్డ్ కాయిన్స్ వస్తాయి, అక్కడ ఆవిడ సీత మనస్సు మారిస్తే ఇస్తానంటాడు, ఇంత గోల్డ్ లేకుండా, రోల్డ్ గోల్డ్ కాదు, మళ్ళీ ఒరిజినల్ గోల్డ్ ఉంటాయి, మార్చండి అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఈ వెళుతున్నప్పుడే ఓ తమాషా జరిగింది. ఈ స్త్రీలు కొంతమంది విద్యాధరాది స్త్రీలు రావణాసుడి అరకాతలు ఉండి చేతులతో, సీత లొంగకు, మేమంతా లొంగిపోయాం, ఈ దిక్మాన పీరుడు మమ్మల్ని బలాత్కారంగా లాక్కుపోయాడు, నువ్వు ఒక్కదాని మీద స్ట్రాంగ్ గా నిలబడితే వీడి తేగపోతుంది మాకు, మరి వీడి పేడపోతుంది, నీవేదే ఆశ పెట్టుకున్నాం అని సైగ చేశాడట. వాష్టై అపర వక్త్రైశ్చ, అంటే పెదవులతోటి, కొంతమంది ముఖంతో, కళ్ళ చూపులతోటి ధైర్యం చెప్పారట. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది సీతకి. ఒరే రావణ, ఈ లంకానగరంలో ఉన్న వాళ్ళంతా నీ మాట వింటారు, నీ హితం కోరుతున్నారు అనుకుంటున్నావు, కానీ అంతా నీ వెనకాత నీ చావే కోరుతున్నారా నీకు తెలియటంలా, నీ బలానికి నీ క్రూరత్వానికి లొంగి కొలుస్తున్నారు, ప్రేమతో వచ్చిన వాళ్ళు లేరు, ఇదిగో నీకు రెండు నెలల తర్వాత రాముడు రావడం ఖాయం, నీ అంతం చూడటం ఖాయం, నువ్వు చావడం, నీ పది తలలు శ్మశానంలో పడిపోయి వాటి మీద గ్రద్దలు రాబందులు ఆడి పొడుచుకు తింటాయి, అప్పుడు నీ బతికేమవుతుందో చూసుకో అనగానే రావణుడు క్రూరంగా ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు ఆ స్త్రీలతో పాటుగా. అలా వాడు వెళ్ళాడో లేదో, ఈ రాక్షస స్త్రీలంతా సీత చుట్టూ చేరి ఏమే దిక్కుమారిందని దాకుండా చూస్తున్నాం. పులస్త్య ప్రజాపతి అని బ్రహ్మ మానస పుత్రుడు ఒకడు ఉన్నాడు. ఆ బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్య ప్రజాపతి కొడుకు విశ్రవసుడు. ఆ విశ్రవసుడు రెండవ భార్య కైకసి అనే రాక్షసి. ఆ కైకసి విశ్రవసులకు పుట్టిన మహాబల పరాక్రమవంతుడు ఈ రావణుడు ఇంద్రుణ్ణి, సమస్త దేవతల్ని, మృత్యువుని జయించాడు. అంతటి వాడు నిన్ను కోరితే వాడి మాట కాదంటావా దిక్కుమారిందన్న అంది ఒక ఆవిడ. రెండో ఆవిడ లేచింది, ఇంతే మానవ బుద్ధి అన్నారు, ఐశ్వర్యం వద్దు, నీకు బలం వద్దు, ఏమున్నా లేకపోయినా దీనుడైనా హీనుడైనా రాముడైనా భర్త అంటావా, మనస్సు మార్చుకో అంది మరొకటి. తపస్సోర్పణఖానామ రాక్షసి వాక్యమబ్రవీత్. ఆ సమయంలో సోర్పణఖాని ఒక, ఈ సోర్పణఖ రావణాసుడి పిల్లలు కాబట్టి ఇంకో సోర్పణఖ ఉన్నది, అది లేచిందిట. ఏమిటే దీని బతిమాలేది, నెత్తి మీద రెండు ఇచ్చుకుంటే లేకపోతే ఢామ్ అంటుందని ఒక ఆవిడ, ఆవిడ మీద అంటే పడిపోతుంది. మరొక తెలిసిందిట, తతః అజాముఖి నామ రాక్షసి వాక్యమబ్రవీత్. అజాముఖి అని, అజ అంటే మేక, ఆడమేక, ఆడమేక ముఖం లాంటి ముఖం కలిగిన ఒకనొక రాక్షసి ఉన్నది. ఏమే ఈ సీతను రోజు రావణుడి దగ్గరికి వెళ్ళమని మనం ఎంత బతిమాలో, ఇది మన మాట ఉందో, ఎంతకాలం ఇక్కడ కాపలా కాస్తాం, ఇక్కడ కూర్చుంటే మనకి సరైన తిండి ఉండడంలా, మిగతా వాళ్ళంతా హాయిగా సాయంత్రం వేసరికి బుడ్డీపై బుడ్డీ తెగతాగేస్తున్నారు, అమ్మమ్మమ్మమ్మ బెల్ట్ షాపుల చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ ఈ షెల్టర్ లో కూర్చునేస్తున్నాం, తాగడానికి లేక తిండి లేక నానా బాధ పడుతున్నాం, నేను పని చేస్తాను, దీన్ని చంపే శుభ్రంగా తినేస్తే బాగుంటుందేమో అందుట. ఓహో ఇది బానే ఉంది అని మరొక తెలిసింది, అదేముంది ఉష్ట్రముఖికది. ఏమేం ఈ సీత పీకలు ఒక్కేస్తారు, ఒక్క దెబ్బ చచ్చిపోతుంది. రావణుడి దగ్గరికి వెళ్ళి రామా రామా అంటూ సీత చచ్చిపోయింది రావణ అని చెబుదాం. అయ్యో చచ్చిపోయిందా, అయితే మీరే పంచుకుని తినేయండి అంటాడు. అప్పుడు మనం ఏం చేద్దాం, వాడు అడగ చెప్పేసాడుగా పంచుకు తినమని, చక్కగా మద్యం తెచ్చుకుందాం, సురామ అనీయతాం క్షిప్రం, వెంటనే ఇక్కడ కళ్ళు తెప్పించుకుందాం. ఆ కళ్ళు తాగుతూ, అబ్బా దీన్ని తింటూ ఉంటే మానవ మాంసం ఎంత రుచో, ఎంత రుచో, భలే ఉంటుంది అందుకే. అండ్ నాలుగులు సంపరించుకుంటే వాళ్ళకి ఏంటంటే నరమాంసం అంటే అంత ఇష్టం. మనం చేగోడీలు జంతికలు చక్కగా లడ్డుండలు తిన్నట్టే నేతి పిండి వంటలు తిన్నట్టే వాళ్ళు చెమటతో కూడిన మానవ శరీరాన్ని అంత ఆస్వాదిస్తూ తింటారట రాక్షస స్త్రీ అంటే. ఇంతలో మరొక ఆవిడండి, ఇదిగో ముందే చెబుతున్నాను, సీతను చంపి తినడం ఖాయమైతే వాటాల దగ్గర జాగ్రత్త. ఆ పళ్ళు పీకేసి లోపల ఉండే నాలికి నేను తింటా, నాలికి బజ్జీ అందిట. ఇంకొక ఆవిడ ముక్కు నేను బజ్జీ వేసుకుంటా, మైసూరు బజ్జీ వేసుకున్నట్టు మిరపకాయ బజ్జీ లాంటి. ఇంకొక తంది యకృత్ప్లీహ మతోత్పీఠ్యం హృదయంచ సంబంధనం. ఈ కుడి ఎడమ వైపు కడుపులో మమసముద్రం అంటే మెత్తగా ఆ ముద్దలు భలే భలే చరివిడి ముద్దల్లో ఉంటాయి, అది నా వచ్చ. ఇంకొక తంది లోపల పేగులు, అపోహ అవి ఎలా ఉంటాయి అంటే సేమ్యాల్లాగా సాగుతూ ఉంటాయి. ఆ పేగులు నావి అందుట సుస్పష్టంగా అంతరాని నాది. ఇంకొక ఆవిడంది సేట్లు బాగా తిందిట హృదయంచ సంబంధన, దాని గుండెకాయ రుచిగా ఉంటుంది, గుండెకాయ నాది. అయితే ఏం చేద్దాం మనందరం, ఇక్కడ నికుంభిలాదేవి అని ఒక దేవత ఉన్నది రాక్షస స్త్రీలది. ఇందులోనే చెబుతున్నదంతా అతిశయోక్తి లేకుండా సుందరకాండలో యథాతథంగా ఉన్నది చెబుతున్నాను అనమాట. అందుకే చెబుతున్నా, అక్కడ సుస్పష్టంగా చెప్పారు నికుంభిలాదేవి అమ్మవారు వాళ్ళకి అందరికీ కూడా దేవత ఆ రాక్షసులకి. ఆ నికుంభిలాదేవి ఆలయానికి వెళదాం, ఈ మాంసాన్ని రకరకాలుగా వండేసుకుందాం. ఈ మాంసం సరిపోదు కాబట్టి ఇంకా జంతువుల మాంసాలు కూడా తెచ్చుకుందాం. నరమాంసం అంటే ఇష్టం కనుక దీన్ని మధ్య మధ్యలో నంచుకుందాం, ఇడ్లీ చట్నీలో నంచుకున్నట్టుగా. అక్కడ ఏం చేద్దాం, రకరకాల కళ్ళు పాత్రలు మధ్యాహ్నం తెచ్చుకుందాం. అవన్నీ శుభ్రంగా పాత్రల్లో, పాత్రలు అంటే ఏంటనుకుంటున్నారు, చిన్న చిన్న గ్లాసులుగా కొండలతో తాగేద్దాం. కొండలకు కొండలు శుభ్రంగా కళ్ళు తాగుదాం, ఈ మాంసాలు తిందాం, నృత్యం చేద్దాం. అమ్మవారు సంతోషిస్తుంది, ఇలాగ బతికొండగా నీ ముక్కు నాది నా కాలు నాది ఆ పేగులు నావంటే సీత ఏమైపోతుంది, మనమే ఉంటే ఎలా ఉంటాం. వెంటనే ఆవిడ పోరు నేర్చిట, మీ ఇష్టం చంపేయండి, నన్ను తినేయండి, అయినా సరే నేను మారనందావిడ. ఇలా ఎవరికి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే అప్పటిదాకా పక్కన కూర్చుని ఒక ఆవిడ కునికి పాటలు వేస్తుంది అనమాట మధ్య మధ్యలో. ఆ కునికి వేస్తున్నవాడు టక్కు లేచి కునిక్కుబడి, ఆవిడ పేరు త్రిజట. తపస్సు త్రిజట నామ వృద్ధ రాక్షసి వాక్యమ ప్రవీత్. త్రిజట ముసలిది, కొంతమంది తెలియక విభీషణుడు కూతురు అంటారు, కాదు విభీషణుడు కూతురు పేరు ఇప్పుడు సరమ. ఈవిడ త్రిజట వేరు. ఈవిడ హాయిగా వీళ్ళంతా బెదిరిస్తూ ఉంటే కొంచెం రిటైర్ అయిపోయింది, ఆవిడని కూడా పనిలో పెట్టారు. అందుకని ఆవిడ ఏం చేసింది, బాగా వెనక్కి నిద్రపోతుంది పాపం. ఉలిక్కి పడి లేచి ఏమే ఇందాక నుంచి చూస్తున్నాను వీళ్ళంతా మాటలు మధ్య మధ్యలో చెవిలో పడుతున్నాయి, మళ్ళీ గురు పెట్టి నిద్రపోతున్నాను నేను, సీతను బెదిరిస్తారా, ఆత్మానం ఖాతతం క్షిప్రం, మిమ్మల్ని మీరు తినండి కావాలంటే, సీతను ఎక్కడ తింటారు, నన్ను తినండి కావాలంటే, సీతను మీరు తినలేరు. సుప్రో దృష్టో మయా హృద్యోదారుణో రోమహర్షణగ, మహాభయంకరమైన గుహృత్పాటు కలిగించే కల కన్నా నేను, ఆ కల వింటే మీకు భయం కలుగుతుంది. ఆ కలని బట్టి సీతకి విజయం, రాముడికి విజయం, మన లంకకి పతనం అనగానే వాడు ఉలిక్కిబడి కలొచ్చిందా, ఏమి కళ, ఏమొచ్చింది అని సీతలు బెదిరించడమా అంతా కలిసి రాక్షస స్త్రీలంతా త్రిజట చుట్టూ తీరారట. వెంటనే త్రిజట లేచి తెల్లవారుజాములు వచ్చిన కళయ్య బాబు నిజమైపోతుంది, ఇప్పుడు నేను చూచాను అన్నదట. ఇందులోకి వెళ్లే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి, అసలు ఈ కళల విషయం ఏమిటి అనేది. సుస్పష్టంగా బృహస్పతి గారు స్వప్నాధ్యాయంలో రాశాడు, స్వప్నాధ్యాయం అంటారు దాన్ని, స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి అని ఆయన హెడ్డింగ్ పెట్టాడు. వాతకం పిత్తకంచైవ చింతితంచ అనువర్చయేత్. కళలు ఎప్పుడు ఆరోగ్యవంతుడి కళలు ఫలిస్తాయట, అనారోగ్యవంతుడికి వచ్చే కళలు ఫలించవు. వాత రోగం పైత్య రోగం ఉన్నవాడికి కలిస్తే ఆ కళ ఫలించదు. కలియుగంలో ఎక్కువ మందికి వాతం పైత్యం బాగా ఎక్కువ కాబట్టి వాళ్ళకి వచ్చిన కళ సరిగ్గా ఫలించడం, పైత్యం లేని వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ కళ బాగా ఫలిస్తుందిట. తర్వాత చింతితంచ అనువర్చయేత్, పగటి పూట దేనిని బాగా ఆలోచిస్తున్నాడో అది రాత్రి కళలోకి వస్తే ఆ కళ ఫలించదు. ఒక ఆయన పగటిపూట బాగా ఆ కారు చూశాడు, అబ్బో పోర్టు కారు బాగుందో, పోర్టు కారు బాగుందో అనుకున్నాడు. రాత్రి కళ్ళలో డాక్టర్ కృష్ణారావు గారు వచ్చినట్టు, పోర్టు గారు ఇచ్చినట్టు వస్తుంది, అప్పుడు ఆ కళ ఫలించదు. తనంత తాను రావాలి కళ ఎప్పుడు కూడా. ఆ పగటి పూట దేనిని గురించి ఆలోచిస్తున్నావు అది రాత్రి కళ్ళలోకి వస్తే కూడా ఆ కళని అనువర్చయే విడిచిపెట్టు. ఆరోగ్యవంతుడికి వచ్చిన కళ రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో వస్తే ఏడాదిలో, 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చే కళ అయితే 6 నెలలలో, 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో వచ్చే కళ 3 నెలలలో, 3 గంటల నుంచి తెల్లవారుజామున వచ్చే మిగతా కళలన్నీ కూడా నెల వారం రోజుల మధ్యలో ఫలిస్తాయి. కళ వచ్చిన వెంటనే మెరుపు వస్తే తొందరగా ఫలిస్తుంది. ఇంకా ఏమేమి మంచివో ఏమేమి చెడ్డవో చెప్పారు.
ఆరోహణం గోవృష కుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠాను లేపోర్వితమృతంచ.
ఎవడైనా కలలో ఎద్దుని కాని ఆవుని కాని ఎక్కినట్టు కలిస్తే వారికి మంచి పదవి వస్తుందట. తర్వాత ఏనుగు మీద ఎక్కినట్టు కలిస్తే అద్భుతమైన రాజపదవి వస్తుంది. ఎక్కడో సీఎంఓ పిఎంఓ అయిపోతాడనమాట. అక్కడ పెద్ద మేడెక్కినట్టు కలొచ్చినా చెట్టు చివరికి ఎక్కినట్టు కలొచ్చినా అటువంటి వాడు కూడా మంచి ఫలితం వస్తుంది, పదవి వస్తుంది అనమాట. హఠాత్తుగా జార్జ్ డబ్ల్యూ బుష్ వచ్చేసి రేపటి నుంచి నేను దిక్కు నిశ్చిత చేశాను, నువ్వే అధ్యక్షుడు అంటాడనమాట అమెరికాని తీసుకుపోయి. అది మంచి కళ. ఇంకా విష్ణాలు లేపహ ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు కలొచ్చింది అనుకోండి, ఇక వాడికి బంగారమే బంగారం, గోల్డ్ కాయిన్ సెగొచ్చి పడిపోతాడు. మామూలుగా మలం అంటే అసహించుకుంటాడు, చీచీ దిక్కువాలి. కానీ కళ్ళు ఒళ్ళంతా పూసుకున్నట్టు రావాలి మళ్ళీ. అలా ఒళ్ళంతా చక్కగా మలం పూసుకున్నట్టు కలొస్తే ఆ కాసేపు కళ్ళలో ఏదో బాధపడతాం కానీ మర్నాటి నుంచి అమ్మమ్మ ఏం బంగారం. అందరూ వచ్చేసి ఇదిగో పద్మాకర్ గారు ఈ గొలుసు ఇచ్చేసాను ఈ ఉంగరం ఇచ్చేసాను అంటారు అనమాట. కళ వస్తేనే చెప్పేది లేకపోతే వీడు చేతులు దురుకుపోవటమే. అంచేత అలాంటిది అద్భుతం కళ అన్నారు. రుదితం ఎవడైనా ఏడుస్తున్నట్టు కలిస్తే ఆ ఏడుస్తున్న వాడు శుభ్రంగా నూరేళ్లు బతుకుతాడు. మృతంచ ఎవడైనా కళ్ళలో చచ్చిపోయినట్టు వస్తే వాడికి కూడా ఆయుర్దాయం బాగుంటుంది. ఇలా చెట్లు ఎక్కినట్టు వచ్చినప్పుడు ఆ చెట్టుకి పాలు కారనుకోండి ఏ బొబ్బాస్ చెట్టు, అప్పుడు మాత్రం వీడు ఆరు నెలల్లో కాలో తెలియ వెరగొట్టుకుని ఢామ్ అంటాడ. వాడు దీన్ని నామ రాయొచ్చు. కళలో నాలుగు దంతములు కలిగిన ఏనుగు వస్తే చక్రవర్తి అవుతాడు. చంద్రబింబాన్ని తుడిచినట్టు కలిస్తే ఆవిడ భర్తతో తొందరలో సుఖం పొందుతుంది అని అర్థం. ఒంటినెక్కిన మొసలినెక్కిన ఈ గాడిదనెక్కిన పందినెక్కిన అటువంటి వాడు కేవలం రెండు నెలలలో వీలనామ రాసుకుంటే టికెట్ బుక్ చేసుకుంటాడనమాట. నూనె తాగినట్టు మూత్రం తాగినట్టు కలిస్తే అటువంటి వాడి పట్టణం కాని కొంప కాని తొందరలో కాలిపోతుంది. కళలోకి కోతి రాకూడదు, కోతి వచ్చినా చాలట వీడికి అంతా దుశ్చక్రమే, కొంప కొల్లేరైపోతూ ఉంటుంది. మలమూత్రాలు ఉన్న గుంటలో మలం ఒంటికి పూసుకుంటే మంచిది కానీ అందులో ప్రవేశించినట్టు వచ్చేది తాగినట్టు కలిస్తే అటువంటి వాడికి అనారోగ్యం కానీ లేదా వాడి భార్యలకు వైధవ్యం కానీ అంటే వీడు పోవడం కానీ జరుగుతుంది. ఇలా చాలా రాశారు, అవన్నీ ఇప్పుడు మన ఎక్కడ చెబుతావు అది మళ్ళీ ప్రత్యేక స్వప్నాధ్యాయంలో చెప్పుకోవాలి. ఇక్కడ అవే వచ్చినవే చెబుతున్నాను నేను ప్రత్యేకంగా. సీతాదేవికి విజయం కలుగుతుంది, నాకు మంచి కళ వచ్చింది, ఆ కళ సీతకి మంచిది, కానీ రావణుడికి లంకకి ప్రమాదం. ఈ తెల్లవారుజామున గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం ఏనుగు దంతముతో తయారు చెయ్యబడిన తెల్లని పల్లకి ఒకటి వచ్చిందిట. ఆ పల్లకీలో సీత కూర్చుని ఆకాశంలో ఎగురుతూ రామలక్ష్మణులతో పాటు వెడుతోందిట. ఇది అద్భుతమైన కళ. ఎంతలోనే సీను మారిపోయింది. నాలుగు దంతములు కలిగిన ఏనుగు ఒకటి వచ్చిందిట. ఆ ఏనుగు మీద రాముడు ఎక్కి లక్ష్మణుడు ఎక్కించుకుని ఇక్కడికి వచ్చాడు. ఇంతలో సీత పర్వతం మీద ఎక్కొచ్చింది, సీతకి చేయూతనిచ్చాడు, ఏనుగు మీద గుర్తుపెట్టుకున్నాడు. ఆ ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు. సీతాదేవి తన చీర కొంగుతో చంద్రమండలాన్ని సూర్యమండలాన్ని తుడుస్తున్నట్టు వచ్చింది. అంటే తొందరలో సీతకి రాముడికి సమాగమం తప్పదు, విజయం తప్పదు. రాముడికి సీతకి శుభం తప్పదు, లంకకి పతనం. ఇక లంకానగరంలో మన వాళ్ళంతా నూనె తాగుతూ మలమూత్రాలు గుంటలో ప్రవేశించి మలమూత్రాలు తాగుతున్నట్టు కలొచ్చింది. దగ్ధ వానర దూతేన లంకానగరం తెల్లవారుజామున నా కళ్ళలో చూశాను నేను. రామదూత అని చెప్పుకున్న ఒక కోతి వచ్చి లంకను తగలబెట్టింది. అంటే ముందే చెప్పేసింది ఆవిడ, అది ఒక గంటలో నిజమైంది కూడా. అది సుస్పష్టంగా దగ్ధ వానర దూతేన వానరుడైన ఒకనొక దూత చేత లంకానగరం దగ్ధమైనట్టు కలవచ్చింది. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు నలుగురు వచ్చారు. ఎక్సెప్ట్ విభీషణ, తక్కిన వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అందులో రావణుడేమో ఒంటి మీద ఎక్కి, కుంభకర్ణుడు పంది మీద ఎక్కి, ఇంద్రజిత్తు వసలు మీద ఎక్కి దక్షిణం దిక్కుకి ఎడుతున్నారు. ఇంతలో నల్లగా ఉన్న ఒక స్త్రీ వచ్చింది. కాళీ కర్దమ లిప్తాంగి, ఆవిడ కాళి భయంకరాకారిణి నల్లగా ఉంది. కర్దమ లిప్త అంగి, కర్దము అంటే బురద, ఒళ్ళంతా బురద పూసుకుంది పైగా. అలా బురద పూసుకున్న ఒకనొక భయంకర స్త్రీ చేతులు ఊపుకుంటూ ఇంత పొట్టతో ఇంత పారలతో వచ్చింది. ఆవిడ ఎర్రబట్ట కట్టుకుంది, ఎర్రని గన్నేరు దండ పట్టుకొచ్చి గన్నేరు మాలలు వేసింది రావణాసుడికి. గన్నేరు మాలలు ఎప్పుడు వేస్తారు అంటే శవం మీద వేయాలి, అది నియమం. వాడి మెడలో వేసిందిట. ఇంకొకటి తెలుసా, బలి పశువుకు కూడా పూర్వం అలాగే గన్నేరు దండ వేసేవారు బలిచ్చే ముందు. అంటే వీడు బలి పశువు అవుతున్నాడు, వాడి మెడలో తాడేసి ఇంద్రజిత్తుని, కుంభకర్ణుణ్ణి, రావణుణ్ణి, ముగ్గురిని గొరగొర ఇచ్చుకుపోయింది ఆవిడ. నున్నగా గుండుగీకి, రూపాయి ఖర్చు లేకుండా గుండుగీకి బలి పట్టుకుపోయింది దక్షిణ దిక్కు. ఇవన్నీ చూస్తూ ఉంటే లంకా నగరానికి వినాశనం తప్పదు, ఈ జగన్మాతకి శుభం తప్పదు. చూడండి చేతని, ఆవిడ శరీరంలో ఎక్కడ అశుభ లక్షణం లేదు. కాళ్ళు చేతులు అన్ని సాముద్రిక శాస్త్ర ప్రకారం ఎలా ఉండాలో అలా ఉన్నాయి. చక్కగా పొట్ట లోపలికి, ఎంత పొట్ట వేస్తుంది లేదు చేత. మంచి నిగనిగలాడిపోతున్న ముత్యాల్లో ఉన్నాయి పళ్ళు, ఆ కళ్ళు తేజస్సుతో ఉన్నాయి. ఒక్క ముఖం మాత్రం వర్ణహీన రంగు పాలిపోయి ఉంది. ఆ కాస్త కారణం వల్లే భర్తకి దూరంగా ఉంది, సందేహం లేదు. సీతకి శుభం తప్పదు. ఆనాడు రాముడు, రావణుడు తెచ్చాక నా భార్యనంత బెదిరిస్తారా మీరని మిమ్మల్ని అందరినీ చీల్చి చెండాడతాడు. మిమ్మల్ని అప్పుడు ఎవరూ రక్షించలేదు, రక్షించే తల్లి ఈవిడే. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. ఇక్కడ అన్నది త్రిజట ఈ మాట. సీతాదేవి ఎటువంటిదో తెలుసా, నేను చెబుతున్నాను అని ఆవిడకి సర్టిఫికెట్ రాక్షస స్త్రీ ఇచ్చింది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. నిపాతం అంటే పడడం, ఒకసారి అలా కాళ్ళ మీద పడితే రక్షిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాయి, మనం వినయంగా ఒక్కసారి కాళ్ళ మీద పడి, ఇలా నేల మీద పడి, సాగిలబడి, సీత ఇన్నాళ్ళు పాపాలు చేసాం రక్షించంటే ఆ క్షణమే రక్షిస్తుంది జనకాత్మజ. అంత కరుణాస్వరూపిణి. రాముడికి వీడికి తేడా ఉంది. రాముడు అంత తేలిగ్గా లొంగడు, రక్షించమన్నా మనం ఇన్ని పాపాలు చేస్తే, కానీ సీత తొందరగా కరుణిస్తుంది. రాముడు నేను నీవాణ్ణి అంటేనే రక్షిస్తాడు, ఈవిడ మాట నక్కర్లా, దండం పెడితే రక్షించేస్తుంది. అది తేడా. రాముడు చెప్పాడు స్వయంగా, ఎవడైనా సరే ఒక్కసారి త్వమే నేను నీవాణ్ణి అని చెప్పాలన్నమాట. ఆ చెప్పడం కోసం ఏం చెప్పాడు ఆయన, అభయం సర్వభూతేభ్య దదామి ఏతత్ వ్రతం మమ. సమస్త ప్రాణులకి నేను భయం తొలగించి అభయం ఇస్తాను, ఇది నా వ్రతం. ఎవరికి అంటే తవ అస్మి ఇతి చ యాచతి. రామచంద్ర ప్రభో నేను నీవాడిని అన్నారు ఒక్కసారి, యాచించాలి, నేను నీవాడిని అని మొక్కుకోవాలి. ఎప్పుడు? ఒక్కసారి, పదిసార్లు అక్కర్లేదట, ఎప్పుడో ఒక్కసారి అన్నమాట. అటువంటి వాడిని నేను రక్షిస్తాను, సమస్త ప్రాణులకి అభయం ఇస్తాను, ఇది నా వ్రతము అన్నట్ట. రామచంద్ర ప్రభు యొక్క వ్రతం మాట్లాడాలి, కాని సీత మాట్లాడక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాకి మైథిలి జనకాత్మజ. అంచేత నమస్కారం చెయ్యండి, రక్షిస్తుంది అనగానే వాళ్ళంతా అడిగిపోయారట. సరిగ్గా ఆ సమయానికి ఓ తమాషా జరిగింది. త్రిజటి ఇలా కళ చెబుతూ ఉంటే ఆవిడకి ఎడమ కాలు ఎదిరింది, ఎడమ చెయ్యి ఎదిరింది, ఎడమ కన్ను ఎదిరింది. ఇవన్నీ శుభచిత్తనాలు. ఆడవాళ్ళకి ఎడమ, మగవాళ్ళకి కుడి ఎదిరితే శుభం అన్నారు. పైచం లేనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సందేహం లేదు. సరిగ్గా అక్కడే ఒక భరత పక్షి ఒకటి ఉన్నది చెట్టు మీద. పక్షీచ శాఖ నిలయ ప్రవృష్ట సుస్వాగతాం వాచముదీరయానః పునఃపునస్తోత్తమ సాంతవాదీ. అక్కడ చెట్టు మీద ఉన్న ఒక పక్షి పదే పదే కూస్తుంది. ఏమని అంటే, నీకు శుభం కలుగుతుంది అని సుస్వాగతం చెబుతున్నట్టుగా పలుకుతున్నదట. అది విన్నది ఈవిడ శరీరం పులకించిపోయింది. అమ్మాయి అనుకున్నది వెంటనే ఏమన్నది, అవోచద్యది తత్తత్యం భవేయం శరణం శివ. ఈ త్రిదట పలికినట్టే ఈ కళ నిజమవ్వాలి, నా భర్త నా దగ్గరికి రావాలే, గాని నేను వెంటనే మీకు వరం ఇస్తున్నాను, మీకు అభయం ఇస్తాను, మిమ్మల్ని ఎవరు చంపకుండా కాపాడతాను అన్న దగ్గర. అంటే అంత తొందరగా అభయం ఇచ్చేసింది ఆవిడ. ఆ లక్షణం అటువంటిది అనమాట. మళ్ళీ ఈ రాక్షస స్త్రీని కథ వినగానే ఇక్కడ ఉండడానికి భయం వేసి చుట్టుపక్కలకి దూరం దూరంగా వెళితే చెక్క దగ్గర పగలంతా నిద్రపోతారు, రాత్రి అంతా వెలుపుగా ఉంటారు. వీళ్ళ నిశాచరులు రాక్షసులు అంటే ఏంటంటే రాత్రిపూట వెలుపుగా ఉంటారు, రాత్రి తిరుగుతారు, పగలు నిద్రపోతారు. ఎక్కువ మంది అంటే ఈ కలికాలంలో చాలా మంది సిటీస్ లో చివరికి వెళ్ళిపోయి రాత్రి తెల్లవారు తిరగడం, తెల్లవారు సమయంలో అప్పుడు నిద్రపోవటం అనమాట. వాళ్ళు నిద్రకు ఒక్కొక్కడ ఉంచగానే సీతాదేవి ఒక్కసారిగా మళ్ళీ ఏడుస్తుంది, నా బతికిలు అయిపోయింది, ఏం చేయను, విషం ఉద్బంధనం వాపి ప్రవేశం జలనస్యవా. విషం తాగో, ఉరి వేసుకునో, అగ్నిలో దొరికే చచ్చిపోనా, ఈ జడతోటి ఉరేసుకోనా, నా భర్త నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎవడైనా అనుగ్రహిస్తాడే అటువంటి రామచంద్ర ప్రభు నా విషయంలో ఎందుకు ఎంత క్రూరుడై ఉన్నాడు, ఆవిడ అంత బాధపడుతోంది. ముక్కు ముఖం తెలియని వాడు, దిక్కు లేదన్న వాడిని రక్షిస్తాడు ఆయన, ఇవాళ నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు ఆయన అని దుఃఖించింది. నా సౌభాగ్యం ఇంతేనా కైకా, నువ్వు కోరుకున్న వరం ఇవాళ ఫలించింది, నేను పోతున్నాను, నేను పోతే నా మాయను కూడా పోతాడు, రాజ్యం శాశ్వతంగా వరతుడికే వచ్చేస్తుందిరే అందుట. ఇలా ఏడుస్తూ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంటే మళ్ళీ ఆవిడకి శుభచిహ్నాలు వచ్చే ఒళ్ళంతా ఒక్క సెకండ్ ఆగిపోయింది. ఇదంతా చూస్తున్నాడు పక్క నుంచి. రావణుడు వచ్చినప్పటి నుంచి ఆ భయంకర శరీరం చూశాడు. రావణోయం మహాబాహురితి సంచించ వానర, ఈతడు రావణుడు మహాబాహు, సందేహం లేదు, వీడికి ఎదురుగుండా కనపడకూడదు. అందుకని జాగ్రత్తగా శరీరాన్ని అలా కుంచుకుని చెట్ల ఆకుల మధ్యలో ఉండి చెట్ల ఆకుల్లోకి తానంతా చూస్తున్నాడు. తనకు ఎవరూ కనపడతారు, వాళ్ళకి మాత్రం ఎవరికి తాను కనపడదు. ఇలా ఉన్నాడు ఆయన. అందుకని ఇదంతా చూసి ఇప్పుడు సీత చచ్చిపోతుందేమో అనుకుని ముందుకు వద్దాం అనుకున్నాడు. ఇంతలో ఆవిడ ఆ ప్రయత్నం విరమించుకున్నాక ఆలోచనలో పడ్డాడు. ఏ జగన్మాత కోసం వచ్చానో ఆ జగన్మాతను చూచాను, నా ప్రయత్నం మొత్తం సఫలీకృతం అయ్యింది, కానీ ఇప్పుడు నాకు పెద్ద కష్టం వచ్చింది, ఈవిడిని ఓదార్చాలి, మాట్లాడాలి, మాట్లాడకపోతే తెల్లారిలోకి మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేసి చచ్చిపోవచ్చు. ఒకవేళ రాముడి దగ్గరికి వెళ్ళి రామ సీతను చూశాను కానీ మాట్లాడలేదంటే పుల్లయ్య రామవరం అంటాడు ఆయన. మాట్లాడకుండా వెళ్ళడం బాగుండదు, ఈవిడికి ధైర్యం చెప్పాలి మాట్లాడాలి. మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? నాకు సంస్కృతం తప్పదు, ద్విజాతిదివ సంస్కృతం, నేను కూడా బ్రాహ్మణోత్తముడిలాగా సంస్కృతంలో మాట్లాడాలి. కానీ ఇక్కడ వచ్చి నష్టపడవాడు. సంస్కృతంలో నేను మాట్లాడిన వెంటనే సీతాదేవి అనుమానిస్తుంది. లంకా నగరంలో సీత దగ్గరికి వచ్చి సంస్కృతంలో మాట్లాడేవారు ఎవరూ ఉండరు, ఒక్క రావణుడు తప్ప. విభీషణాదులకి మాత్రమే వచ్చు సంస్కృతం, వాళ్ళు ఇక్కడికి రాదు. ఒక్క రావణుడే వస్తాడు సీత దగ్గరికి, వాడు తప్ప సంస్కృతం మాట్లాడేవాళ్ళు ఆడాళ్ళు కానీ ఈ పరికిమాల పనివాళ్ళు కానీ వాళ్ళంతా పైశాచిక భాష ప్రాకృత భాష మాట్లాడతారు కానీ సంస్కృతంలో మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడితే రావణుడు మారు వేషంలో వచ్చాడు అని నన్ను చూచి ఆవిడ మళ్ళీ ఒడిగిపోతుంది, ఆత్మహత్యకి సిద్ధమవుతుంది. ఎలాగ? ఆవిడ చచ్చిపోతే మళ్ళీ మొదలుకు వస్తుంది కదా, ఆవిడకి అనుమానం కలగకుండా మాట్లాడాలి. దూతా పండితమాన విక్రమం దూతమాసాధ్య తమస్సూర్యోదయే యదా. ఎప్పుడు కూడా పిరికితనం లేక ధైర్యంతో తెలివితేటలతో ప్రవర్తించేటటువంటి దూత వాడిని విక్లవుడు అంటారన్నమాట. ఎప్పుడు క్లైప్యం పొందకూడదు, నపుంసకత్వం పొందకూడదు దూత. బాగా తెలివితేటలతో ఆలోచించాలి. తెలివైన దూత చేసే పని ఎటువంటిది అంటే విజయం తెచ్చి పెడుతుంది. ఎలాగా? తమస్సూర్యోదయేయదా, సూర్యుడు ఉదయించగానే చీకట్లు పోతాయి. అలాగే తెలివైన వాడు చేసే పనిలో ఏ కష్టము నష్టము ఉండదు, విజయం ఉంటుంది. తేడా వస్తే సీతతో పాటు లోకాలు నశిస్తాయి. తనను తాను పండితుడిగా తెలివైన వాడిగా భావించే దూతతో ఎప్పుడూ ప్రమాదమే అని బాగా ఆలోచన చేసి ఇక్కడ చిట్ట చివరకు వచ్చింది ఒక ఊహ. ఇక్కడ సీత రాముడి గురించి నిరంతరం తలుచుకుంటోంది, కాబట్టి నేను ఆవిడకి రాముడి కథ చెప్పేయడమే మంచిది అనుకుని వెంటనే రెండు చేతులు జోడించి భగవంతుడికి నమస్కారం చేశాడు. రాజా దశరథో నామ రథ కుంజర వాజమాన్ పుణ్యకీర్తి మహాశీల రుతురాశీన్ మహాయశాగా. దశరథుడు అని ఒక మహారాజు ఉన్నాడు, మంచి ఐశ్వర్యవంతుడు, ఏనుగులతో గుర్రాలతో మహాసైన్యంతో ఉంటాడు ఆయన, సక్రమమైన ప్రవర్తనతో ఉంటాడు ఆయన, ధర్మాత్ముడు ఆయన. అటువంటి మహానుభావుడికి నలుగురు కొడుకులు ముగ్గురు భార్యల వల్ల, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. అందులో కైకేయి మాట ప్రకారం రాముడు అనేవాడు లక్ష్మణుడితో తన భార్య సీతతో అడవికి వచ్చాడు, ఆ సీతని రావణుడు అపహరించాడు. ఆ సీతను వెతుక్కుంటూ రాముడు ఋష్యముఖ పర్వతం దగ్గరకు వచ్చాడు. అక్కడ సుగ్రీవుడి మంత్రి హనుమంతుడు అని పేరు కలిగిన నేను రామ లక్ష్మణుల్ని సుగ్రీవుల్ని కలిపా. రాముడు సుగ్రీవుడికి ఉపకారం చేశాడు, సుగ్రీవుడు మమ్మల్ని సీతను వెతకడానికి పంపాడు. మేము అన్ని దిక్కులకి వెళ్ళాం, అందులో హనుమంతుడని పేరు కలిగిన నేను నిన్న
శతయోజన విస్తీర్ణమైన సముద్రం అవలేలగా లంఘించి లంకా నగరానికి వచ్చారు. రాత్రి అంతా వెతికాను, ఇక్కడ అశోకవనంలో సీతను చూచాను, రాముడు చెప్పిన గుర్తుల ప్రకారం ఉన్న సీతను చూచాను, పొంగిపోయాను, ఆవిడ కష్టాలు చూచాను, నా జీవితం సఫలీకృతం అయ్యింది అని కొత్తగా చెప్పేశాడు నూతన. ఇక్కడ రామాయణమా? లంకానగరంలో నేను దుబాయ్లో కూడా రామాయణం చెప్పాను, అలాగా పురకాణ మధ్యలో రామాయణం, ఇక్కడేమో ఈ రావణాసురుడి మధ్యలో లంకానగరంలో రామనామమా అని ఒక్కట కళ్ళబోయింది. సీత చూస్తే కొమ్మల్లో భయంకరంగా ఉన్న కళ్ళతో ఉన్నాడు హనుమంతుడు, ఎర్రగా ప్రకాశిస్తున్న పింగాక్షుడు ఆయన. టక్కన కొమ్మల్లోంచి కిందకు దూకాడు చిన్న కోతి, కానీ బలంగా ఉంది, మంచి కాంతివంతమైన కళ్ళతో హనుమంతుడు ముందుకొస్తున్నాడు. హనుమంతుడు చూచింది, ఇప్పుడు హనుమంతుడు మెల్లిగా ముందుకు వచ్చాట, రెండు చేతులు జోడించాట. యదా యథా స హనుమాన్ ఉపసర్పతి తథా తథా రావణం సాతం సీత పరిశంకిత. ఒక్కొక్క అడుగు ముందుకు వస్తున్నాడు హనుమంతుడు, అలా అలా ముందుకు వస్తున్నాడు. ఆ అడుగు తీసి అడుగేసేలోపు సీత వెళ్ళి, వీడు రావణాసురుడు బాబోయ్ మారు వేషంలో వచ్చేశాడని మళ్ళీ భయపడిపోతుందట. హనుమంతుడు ముందుకు వచ్చి నమస్కారం చేసి, అమ్మా సీతాదేవి నీకు నమస్కారం. కాను పద్మ పలాశాక్షి క్లిష్ట కౌశేయవాసిని, ఇది ఆయన మొదటి ప్రశ్న. ఏంటమ్మా ఇంత మురికి కొట్టుకున్న పట్టు చీర ధరించావు అని? పట్టు చీరే కానీ పాడైపోయింది, రంగు వెలిసిపోయింది పాపం, మురికి కొట్టుకునుంది. ఈ చీర కట్టుకునున్నావు, నీవు ఎవరు? పద్మ పలాశాక్షి, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన ఓ సీత. పద్మ పలాశ మండలంలో రహస్యం అక్కడ. ఆ పలాశం అనే ఆకు ఎలా ఉంటుందంటే అది తడితడిగా ఉంటుంది. సీత కళ్ళు కూడా ఇప్పుడు తడిగా ఉన్నాయి కాబట్టి నీటితో, అందుకని పద్మ పలాశాక్షి అన్నాడు. నీవెవరవి? కా అంటే ఎవరివి? రాముడి భార్య సీత కోసం వెతుక్కుంటూ వచ్చాను నేను. ఆ సీతవి కాదు కదా, లేదా అగస్త్యుణ్ణి విడిచిపెట్టిన లోపాముద్రవా? ఇంద్రుడి భార్య శచీదేవిగా? వారెవరివి కాదు, మానవ స్త్రీలా కనపడుతున్నాయి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అప్పుడు ఆవిడ, ఒరే రావణ నీకు ఇది న్యాయం కాదురా, నేను ఉపవాస కృశాం దేనాం అనశనాం, నేను ఆహారం లేక ఉపవాసాలతో కృషించిపోయి ఉన్నాను, ఏడు పెంచడం న్యాయం కాదు, ఇప్పుడే కదా పోయావు, మళ్ళీ మారు వేషంలో వచ్చావా, నేను ఎరుగుతున్న జనస్థానంలో సన్యాసి వేషంలో వచ్చి ఎత్తుకొచ్చావు, ఇప్పుడు దొంగ సన్యాసి వేషం మళ్ళీ వేస్తున్నావు, నీ వేషాలు నాకు తెలుసుడై, నిజంగా నువ్వు రావణుడివి కాకుండా రామదూతవే అయితే భక్తరమస్తుతే, నీకు శుభం కలుగుగాక చెప్పు అంటే, లేదమ్మా రావణుణ్ణి కాదు, నిజంగా హనుమంతుడు చాలా గొప్ప సంభాషణ, అదంతా నేను నెల్లాళ్ళేనా చెప్పరాదు, అంత వర్ణన క్లుప్తంగా సప్తాహంలో చెప్పుకుంటున్నా మనం సుందరకాండని. 7 రోజులు చెప్పడం అంటే అగ్గిపెట్టిలో పెట్టడం, అందులో నా పొట్టి వాడికి వచ్చి చెప్పాలంటే ఏది చెప్పినా అటువంటిది, అది అందులో పెద్ద గ్రంథం ఇది, దాదాపు 2200 శ్లోకాలతో కూడినటువంటిది, 68 సర్కలతో కూడిన సుందరకాండ అంటే మహత్తరమైన ఘట్టం అన్నమాట. ఆవిడ్ని నమ్మించడం కోసం ఆయన, నేను నిజంగా రామదూతని సందేహం లేదు, కానీ ఈవిడికి నమ్మకం కలగాలిగా. ఇంతలో ఇంకో అనుమానం వచ్చింది, అసలు ఇది నిజం కాదేమో, కలయమో స్వప్నం, కల కూడా బాగుంది, కానీ నిజంగా ఇది కలయితే శాఖామృగ శాస్త్రగణైర్ నిషిద్ధగా స్వస్తిస్తు రామాయ సలక్ష్మణాయ. ఇప్పుడు ఇవిడు వెంగేట తెలుసా, బృహస్పతి ఇందాక చెప్పిన స్వప్నాధ్యాయంలో కోతి రాకూడదని చెప్పాడుగా, కల్లో కోతి వస్తే ప్రమాదం, కల్లో కోతి వచ్చింది కంపునిపోతుందేమో అందుకని స్వస్తిస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రాముడికి శుభం కలుగుగాక. మళ్ళీ ఏమంటుంది ఆవిడ, నమేస్తే నిద్ర, అసలు నాకు నిద్రే లేదు ఇక్కడికి వచ్చాక, నేనేమే నా మధ్య మధ్యలో పురాణంలో కొనికి పట్టలేయటానికి మామూలు మానవులనే, కొంతమంది పురాణాలు కూడా నటింగా నవ్వుతూ ఉంటాను, అలా నాకు నిద్ర రాలేదే, రామ 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 అని ఒకటే ఏడుస్తున్నాను, అలాంటి నాకు నిద్రే లేనప్పుడు కళ ఎలా వచ్చింది. ఇది అయ్యాక బృహస్పతి గారు రాశాట మళ్ళీ పుస్తకంలో ఏమని అంటే, కలలోకి కోతి వస్తే అశుభం అని రాసిన వాటి నిజమే, కానీ ఒక్క హనుమంతుడు వస్తే మాత్రం శుభం, ఎందుకంటే ఇదిగో సీతాదేవి ఉపకారం చేశాడు కనుక అని మళ్ళీ చట్టంలో మార్పు అనమాట, లొసుకులు ఉంటే మార్పులు చేస్తూ ఉంటారే. అలాగా బృహస్పతి గారు పండు కోతి వచ్చినప్పుడు మార్చాడు, ఇప్పుడైనా మనకి ఎర్రమూతితో ఉన్న కోతి కనుక రాత్రికి అల్లోకి వస్తే మాత్రం నల్లమూతి ఉన్న కొండమూతి రాకూడదు, మళ్ళీ ఈ హనుమంతుడు వారు వచ్చారా ఇక సుఖం అన్నమాట. అంటే హనుమంతుడు వచ్చేలా చూసుకోండి, దిక్మాల కోతులు వచ్చి నెత్తి మీద మామిడిగారు కొట్టినట్టు రాకూడదు. ఆవిడ స్వస్తి అనుకుంటుంది, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటే అప్పుడు హనుమంతుడు వచ్చి నమస్కారం చేసి సందేహం లేదు. అబద్ధం ఆడేవాడిని కాదమ్మా, వాయుపుత్రుణ్ణి హనుమంతుడు అంటారు, అంజనాసుతుణ్ణి. అంజని అంటున్నారే, నిజానికి అంజని అనే పదం లేదు సంస్కృతంలో, అంజన వికృతిలో అంజని అయిపోయింది అది. అంచేత వికృతి భాష మనం వాడకూడదు. అంజనా పుత్రుడు అంజనాయా అపత్యం పుమాన్ ఆంజనేయ అన్నమాట, అది కారణం. ఆంజనేయుడు అని పేరు వచ్చింది. అంచేత అంజనేయ పుత్రుడు అంటే అది అది బండబోతు రాసిన వాడికి వినేవాడికి అది కర్మయోగం. అంజనా పుత్రుడు అనవలసింది, ఇది శాస్త్ర నియమం, ఇది పదం అంతే. ఈ అంజనాసుతుండ మరి మీరు కూడా వింటే ఉంటారు, హనుమానం జనాసోనుహు వాయుపుత్రో మహాబల అంజనాసురు అన్నాడు, అంజనీ సురు అన్నాడు అక్కడ చూడండి ఒకసారి శ్లోకాలు. అటువంటి వాడి వీరుణ్ణి అనగానే సరే నువ్వు హనుమంతుడు అవ్వచ్చు రామదూత అవ్వచ్చుగాక, కానీ ఒక విషయం చెబుతున్నాను నాయన, నీవు నిజంగా రామదూతలైతే రాముడికి నీకు ఎక్కడ స్నేహం, సుగ్రీవుడికి ఆయనకి ఎలా పరిచయం, అసలు ఎలా ఎలా జరిగిందో ఇవన్నీ చెప్పు, రాముడి లక్షణాలు చెప్పు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చయాని వహి, రాముడి లక్షణములు ఏమిటి, లింగము అంటే లక్షణం అని అర్థం అనమాట. రామ లక్షణాలు ఏమిటి, లక్ష్మణుడి లక్షణాలు, రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు, అప్పుడు నమ్ముతానన్నది అత్యద్భుతంగా చెప్పాడు ఆయన.